अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। నా వ్యక్తిగత జీవితంలో కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతాను నేను. ఇప్పుడు కూడా నేను హిమాలయాల నుంచి తిరిగి వచ్చాక చేయబోయేటటువంటి కార్యక్రమాన్ని మొదలెట్టేస్తున్నాను ఇవాళ నుంచి. ఇక్కడ ఆ స్పీడ్లో మీరు పడిపోకుండా, కాళ్ళు చేతులు విరక్కొట్టుకోకుండా, తలలో బొప్పి కట్టకుండా ఉండాలంటే మీ స్పీడ్ నా స్పీడ్తో నియంత్రించుకోవాల్సిన పనిలే. మీ స్పీడ్ ప్రకారం నేను చేసే పనులు చేయటం నేర్చుకోవాలి. నేను వెళ్ళే దిశలో వెళ్ళటం నేర్చుకోవాలి. అదే అర్థం చేసుకోండి. నేనేదో గబగబగా చెప్పేస్తూ ఉంటే మీరే అంత స్పీడ్గా చేయక్కర్లే. ఆ డైరెక్షన్లో వస్తూ ఉంటే మీకు ఇంకో లాభం ఏంటంటే దారి క్లియర్గా ఉంటుంది. బుల్డోజర్ ముందు వెళ్ళిపోతుంది అనుకోండి, మీరు బుల్డోజర్ వెనకాతల మీరు మీ స్పీడ్లో వస్తూ ఉంటే దారి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది మీకు. అంచేత నూతన మానవజాతి నిర్మాణానికి కావలసినటువంటిది ఇంకా స్పష్టంగా ప్రపంచానికి నాకు తెలిసిన రీతిలో అందజేయబోతున్నాను. అంచేత ఈ క్లాసెస్ అంతా కూడా ఇంకా ఎప్పుడు నేను పెడితే అప్పుడు పెట్టేస్తూ ఉంటాను. టైం టేబుల్ అంటూ ఉండదు. అందులో మీ టైం టేబుల్ మర్చిపోవాలి. ఆశ్రమంలో మీరు ఏ కార్యక్రమం కోసం వచ్చారో ఆ కార్యక్రమానికి మీరు వేసుకున్న టైం టేబుల్ బ్రేక్ పడకూడదు. బ్రేక్ పడితే రెండింటికి చేడతారు మీరు. మీ కార్యక్రమం అవ్వదు, నేను చెప్పింది అవ్వదు. మీరు ఇక్కడికి వచ్చిన కార్యక్రమం ఏంటి అంటే సహస్ర దీప ఆర్ మీకు చేతనవుతే ఇంకా ఎక్కువ మంది దీపాలు తీసుకొచ్చుకుని వాళ్ళే అగ్గిపెట్టెలు ఉదత్తులు అన్నీ వాళ్ళు తెచ్చుకోవాల్సిందే. మీరేం సమకూర్చారు? లేదు మేము సమకూరుస్తాం. మేము 24,000 హోమకుండీలతో 72 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యజ్ఞం చేయిస్తాం. చేయించండి, నాకే అభ్యంతరం. మీ ఇష్టాలు అంటే అక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే నా కార్యక్రమాలు మీ కార్యక్రమాలకు మధ్య ఒక సయోధ్య రావాలి. అంతే తప్ప నా కార్యక్రమాల స్పీడ్లో మీరు నడవదలుచుకుంటే చాలా కష్టాలు వస్తాయి. ఏంటంటే అతి సరికొత్తదైనటువంటి మార్గాన్ని నిర్మించటానికి, హైవే నిర్మించటానికి ట్రై చేస్తున్నాను నేను. అనేక మంది గురువులు ట్రై చేశారు. వాళ్ళు ట్రై చేసిన దాని మీద కేవలం నేను చేసేది ఏంటి అంటే ఓపెన్ చేయటం. కానీ ఓపెన్ చేసిన వాడి పేరు క్రెడిట్కి వస్తుంది. పాపం వాళ్ళ పడ్డ కష్టాలు ఎవరు గుర్తించరు. అంచేత ద హైవే ఫర్ న్యూ హ్యుమానిటీ రెడీగా ఉంది. ఓపెనింగ్ డేట్ కోసం వాళ్ళు చూస్తున్నారు. ఆ పిచ్చి బ్రాహ్మలందరూ కూడా పిచ్చివాళ్ళు నన్ను ఎన్నుకున్నారు. అవుట్ వాళ్ళు ఎప్పుడో ఓపెన్ చేసేదేంటి, నేను ఇవాళే ఓపెన్ చేస్తాను. ప్రాబ్లం అది. కానీ హైవే ఓపెన్ అయిపోయినంత మాత్రాన హైవేకి కొన్ని రూల్స్ ఉంటాయి. మరి ఇండియాలో ఆ రూల్స్ ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ 4 లేన్స్, 6 లేన్స్ అని ఉంటాయి హైవేలో. లేన్స్ అంటే తెలుసు కదా హైవేలో ఏముంటాయి. అంటే ఏంటి, వేగము పరిమితం అవుతుంది అక్కడ. నువ్వు ఏదైనా ఒక రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆ 4-5 రోడ్లు, ఒక్కొక్క రోడ్లో ఒక్కొక్క స్పీడ్లో ఉంటూ ఉంటావు నువ్వు. స్పీడ్ పెంచదలుచుకుంటే ఏం చేయాలి నువ్వు, ఇంకో లేన్కి రావాలి. అంతే తప్ప అదే లేన్లో ఉండి నువ్వు స్పీడ్ పెంచడానికి వీల్లేదు. ఇది మనసులో గుర్తుంచుకోండి. ప్రకృతిలో గురువులు ఏర్పరిచిన ఆ మార్గానికి తగినట్టే ఈ రోడ్స్ అవి ఏర్పడుతున్నాయి అన్నది గుర్తుంచుకోండి. ఈ రోడ్స్ ఏర్పడటం వల్ల గురువుల పని జరగదు, గురువుల పని జరుగుతుంది కనుక ఈ రోడ్స్ ఏర్పడుతున్నాయి. యాజ్ అబౌవ్ సో బిలో. చేత ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని మనం జాగ్రత్తగా గమనించుకుంటే అక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. చేత ఒక హైవే నిర్మించటానికి తగిన ప్రణాళికలు గురువులు వేసి నిర్వర్తించేశారు. మరి వాళ్ళు ఎందుకో ప్రీపోన్ చేసుకుంటూ పోతున్నారు, లేకపోతే నన్ను ఎన్నుకోవటంలో వాళ్ళు చేసిన తప్పేమో, వాళ్ళ డేట్స్ నేనేం పట్టించుకోవటంలే. వాళ్ళు కూడా మీ అంతా కన్ఫ్యూజ్ అవుతున్నారు, అందుకు ఆనందించండి, యూఆర్ ఇన్ గుడ్ కంపెనీ. అంచేత మేము మాత్రమే కాదు, గురువులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు అని చప్పట్లు కూడా కొట్టుకోవచ్చు. కానీ గురువులు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకునే భ్రమలో ఉండేటటువంటి వాళ్ళు మహామూర్ఖులు. యు ఆర్ నాట్ ఇన్ ఏ గుడ్ కంపెనీ, యు కెన్ బీ ఇన్ ఏ గుడ్ కంపెనీ. డోంట్ మిస్అండర్స్టాండ్. ఎందుకు చెప్తున్నాను అంటే, అహంకారాలు మిమ్మల్ని ఎలా మారుస్తాయంటే, మీరు ఏదో గురువులతో పాటు ఉన్నారు అనుకునే భ్రమలో ఉంటారు. ఆ బ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయని దాంట్లో ప్రకారం అందరూ లలితాదేవితోనే ఉన్నారు. ఎక్కడి నుంచి అక్కడి వరకు, కీటకాల దగ్గర నుంచి బ్రహ్మదేవుడి వరకు, అది వేరే విషయం. ఆ విధంగా వీఆర్ ఇన్ గుడ్ కంపెనీ అనుకుని అనుకోవద్దమ్మా. యూఆర్ ఆల్రెడీ ఇన్ దట్ గుడ్ కంపెనీ. అవగాహనతో ఉన్నటువంటి గుడ్ కంపెనీలో మీరు ఉన్నారా లేదా అది ఆలోచించుకోండి. ఎందుకంటానంటే ఆధ్యాత్మికతలోనే ఈ రోగం వచ్చింది. అసలు అర్హత లేనటువంటి వాళ్ళందరూ ఆధ్యాత్మికతలో దూరిపోతున్నారు. అర్హత అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, అసలు మీరు ఎక్కడున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఆ పని చేయటానికి మీకు అర్హత ఉందా లేదా. అది ఏం లేదు, ఏది చెప్పినా మేము కూడా వచ్చేస్తున్నాం అనుకుంటారు. అది బ్రేక్ చేయడానికి నేను చాలా అవస్థ పడుతున్నాను నేను, అంచేది ఇంకా కొంచెం రఫ్ అవుతున్నాను. ఇచ్చంటే పరీక్ష రాసినంత మాత్రాన ఎంట్రన్స్ టెస్ట్ సీట్ రాదు. అందులో పరీక్షకి వెళ్లకుండా పరీక్ష రాశాం అనుకునే భ్రమలో ఉన్న వాళ్ళతో ఇంకా డేంజర్, భారతీయులకు ఆ డేంజర్ ఉంది. చాలా పెద్ద డేంజర్ అది, మీ అందరికీ ఉంది ఆ డేంజర్. నేను చాలాసార్లు అనుకుంటా మీ కంపెనీలో నేనున్నాను కనుక నేను అదే భ్రమలో ఉన్నానేమో అని ఒకసారి అనాలిసిస్ చేసుకుంటూ ఉంటా. నేనే తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నానేమో. మిమ్మల్ని కోంపడేటప్పుడు నేను చూసుకోవాలి కదా నేను ఎక్కడున్నాను. ఈ నూతన మార్గానికి 3 ముఖ్యమైనటువంటి పనిముట్లు ఉన్నాయి, గాయత్రి, లలిత, భాగవతము. ఇమీడియట్గా మీకేమనిపిస్తుందంటే, మేము చేస్తున్నాం కదా, మాకు తెలుసు కదా, కాగితము, పెన్ను, పుస్తకాలు. ఎల్కేజీ వాడికి ఉంటాయి, ఎంఎస్సీ వాడికి ఉంటాయి, రీసెర్చ్ చేసేవాడికి ఉంటాయి. కాగితము ఏంటి, కాగితం మన బ్రెయిన్స్, మన బ్రెయిన్ కాగితంగా మార్చుకోవాలి. చాలా పాపం ఉదాహరణలు ఇచ్చారు శివమహిమ్న స్తోత్రంలో, అక్కడ ఇక్కడ కూడా గురుగీతలో కూడా ఏడు సముద్రాల నీళ్లు ఇంక్ అయిపోయి పృథ్వే కాగితం అయిపోతే కూడా గురువు యొక్క లేకపోతే మన ఉపాస్య దేవత యొక్క లక్షణాలను పూర్తిగా రాయలేము. అంటే అక్కడ మూడు ఉన్నాయి, కాగితం ఉంది, కాగితం ఏంటి పృథ్వీ, ఇంకేంటి సముద్రం, పుస్తకం ఏంటి నీ ఉపాస్య దేవత యొక్క గుణగణాలను వర్ణించేటటువంటి పుస్తకాన్ని చూసి రాయాలి నువ్వు. మూడు పాయింట్స్ అర్థమవుతుందా? అంచేత ఇది వెరీ కామన్ ఎగ్జాంపుల్, ప్రతి వాళ్ళు ఇచ్చేటటువంటి ఎగ్జాంపులే. అది మీరు వ్యక్తిగతంగా మార్చుకోవాలి. అంచేత మీ బ్రెయిన్ ఏంటి అన్నమాట, కాగితం, నెత్తురు ఇంక్. అంచేత మీ బ్రెయిన్లో మీ నెత్తురుతో రాయాలి. ఎవరిది, మనం ఏ మార్గాన్ని వెళ్తున్నామో ఆ మార్గం యొక్క గుణగణాలు, అది ఎవడో అర్థం చేసుకోడు. అంటే ఇక్కడ మూడు మారాలి, మీ బ్రెయిన్ మారాలి. ఆ బ్రెయిన్ ఎలా మారుతుంది అంటే మీ నెత్తురు మారితే. ఇచ్చంటే మీ నెత్తురే బ్రెయిన్కి పోషణ ఇస్తుంది. వెరీ కామన్ కాన్సెప్ట్ ఇది. నెత్తురు కనుక బ్రెయిన్కి వెళ్ళటం ఆగిపోతే ఫర్ ఈవెన్ ఏ మినిటే యువర్ బ్రెయిన్ కొలాప్సెస్, ఫినిష్డ్ వాడు, ఇంకా కోమలోకి వెళ్ళిపోతాడు. అంచేత బ్రెయిన్ అనేటటువంటి కాగితం మీద ఆగకుండా నిరంతరము కూడా రాయటం నేర్చుకోవాలి. అది మహాభారతంలో వినాయకుడు వేదవ్యాసుడికి చేసిన హెల్ప్. కథల్లాగా జరుగుతారు మీరు. అంచేత నవయుగానికి మీరు ఎలా పనికొస్తారు అనేటటువంటిది మీరు ఆలోచించకుండా మేము నవయుగంలోకి వెళ్తా ఉంటే అట్లా ఇంత పని చేయాలి మీరు. అంటే యువర్ బ్లడ్ మస్ట్ కంటిన్యూస్లీ ఫీడ్ యువర్ బ్రెయిన్ విత్ న్యూ ఐడియాస్. ఏం న్యూ ఐడియాస్, ఉన్న ఐడియాస్ స్పష్టత అవటం లేదు. అంచేత నేనేం చేయలేనుగా. అంచేత ఇవాళ నుంచి వచ్చేటటువంటి సిడీస్ని, నవ మానవజాతి నిర్మాణ విధానాన్ని మీకు చెప్పేటటువంటి ధ్యానము నేను చెప్తాను, అది చెప్తాను. మరి మీ క్యాంప్ అది మీరు బ్రేక్ చేసేసుకుంటారో లేకపోతే దాన్ని మీ టైం టేబుల్ ప్రకారము సంస్కారాల మహోత్సవం జరుపుకుంటారు లేకపోతే కుసంస్కారాల మహోత్సవం జరుపుకుంటారు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద రిజల్ట్ అమ్మా. ఏడు మొహాలు పెడితే నేనేం చేయలేను. నేను కావాల్సింది సంస్కార మహోత్సవం కావాలన్నా. నాకు కనిపిస్తున్నది కుసంస్కారాల మహోత్సవం. ఓకే, మాకు అలవాటైపోయింది ఏంటి అంటే మీరు ఎలా చేసినా దాన్ని మలచేసుకోవటం. మార్చేస్తున్నా నేను. యజ్ఞం చేసుకుంటారా? మీరు యజ్ఞం చేసుకోవటానికి తగినటువంటి వాతావరణం లేదు, సామర్థ్యము లేదు, దీపయజ్ఞంగా మార్చుకోండి అన్నా. సంస్కార మహోత్సవం నటన చేసుకుంటారు చేసుకోరు మీ ఇష్టం, ఏది ఆపటం లేదు అని చెప్పడానికి చెప్తున్నా. మీరేదో నేను ఈ క్లాసెస్ చెప్తున్నాను అంటే గ్యారంటీగా మీకోసము మాత్రము కాదు. మీలో కొంతమంది దానికి తగిన వాళ్ళు వచ్చారు, డౌట్ లేదు. వచ్చారంటేనే అర్థం ఏంటి అంటే మీకు ఆ యోగ్యత ఉన్నది అని. కానీ దీనివల్ల మీ ప్రోగ్రామ్స్ మీరు పోస్ట్ పోన్ చేసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. కంప్లీట్లీ ఆల్ ద ప్రోగ్రామ్స్ కెన్ బి పోస్ట్ పోన్డ్ ఇండెఫినెట్లీ. ఇప్పుడు మీరు పోస్ట్ పోన్ చేసేసుకోవచ్చు, సంస్కార మహోత్సవాలు పోస్ట్ పోన్ చేసేసుకోవచ్చు, అన్నీ పోస్ట్ పోన్ చేసేసుకోవచ్చు. ఇదేదీ లేదు కదా అని ఎవరికి వాళ్ళు మీ ఊళ్ళకి కూడా వెళ్ళిపోవచ్చు ఇవాళ నుంచి. నేను మాత్రం ఈ క్లాసెస్ చెప్తా. ఈ క్లాసెస్తో పాటు మీరు ఇక్కడ ఎందుకు వచ్చారో చేసుకోగలిగితే దాన్ని సమన్వయము అంటాం. అప్పుడు మాత్రమే మీరు గురువులకు ఉపయోగపడతారు. లేకపోతే వినండి, చూద్దాం ఏమవుతుందో. శ్రవణం ఉంది కదా, లాస్ట్ను కదా ఆత్మనివేదనం, వినండి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇది చేస్తున్నాం కనుక చేస్తున్నది మానేసే వ్యధవ అలవాటు చాలామందికి ఉన్నది. అలాగ అన్నీ కుక్కలు చింపిన విస్తరిలాగా రాత్రి మా నాన్నగారు అంటూ ఉండేవారు, తిరుపతి మంగళాక్షవరం అని. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ తిరుపతిలో ఇదివరకు ఏం చేసేవాడంటే ఆ మంగళాడు ఆ కూర్చోబెట్టి ఒక కట్ అనేవాడు. ఈ లోపల ఇంకోటి వస్తాడు, నువ్వు పక్కకు జరగని ఇంకోటి అని. ఇప్పుడు వీళ్ళందరూ వాడి కోసం వెయిట్ చేయాలి. అంతే కదా, తిరుపతి మంగళాక్షరం అంటే అది. మరి మీ వ్యక్తిగత జీవితాలు ఆనెస్ట్గా మీరు బాధపడకూడదు. అలాగే ఉంది, దేన్ని మీరు కొలిక్కి తీసుకురారు ఏ విధానాన్ని కూడా. ఎక్స్పర్ట్ చెప్పాను కదా, కొంతమంది వాళ్ళ జీవితాన్ని బాగా మలుచుకున్న వాళ్ళని నేనేమంటానులే. ఏది పూర్తిగా వెళ్ళదు, ఏది మధ్యలో వదిలేస్తాం, దాంతో మొదలవుతుంది ఆధ్యాత్మిక సాధన. ముందు అది అర్థం చేసుకోవటం, భగవద్గీత అందుకు ఉపయోగించుకోవాలి. అర్జునుడు లాంటి వాడు కూడా నేను వదిలేస్తానన్నాడు. అందుకు చెప్తున్నాను, మిమ్మల్ని తిడుతున్నాను అంటే తిడుతున్నాను కూడా మిమ్మల్ని, కానీ అది మీరు యు ఆర్ ఇన్ ఎ వెరీ గ్రేట్ కంపెనీ. ఇప్పుడు చప్పట్లు కొట్టచ్చు విత్ అర్జున. ఏ మానసిక స్థితిలో వదిలేసే మానసిక స్థితిలో కొత్త చెప్తున్నాం, పాతది వదిలేస్తాం. ఎలా అమ్మా పాతది వదిలేస్తే అట్ట? దీని మీద ఆధారపడే కదా కొత్తది వస్తుంది. ఇంచేత మొట్టమొదట ధ్యాన విధానము నూతన యుగానికి అర్జున విషాద యోగంతో స్టార్ట్ అవుతుంది. ఆ ధ్యానం వదిలేద్దాం. వీలవుతే ఈ 18 ధ్యానాలు నేను అందజేసేస్తాను. కానీ దీన్ని నేను అందజేసినప్పుడు మీరు సీడీలుగా కానీ క్యాసెట్స్గా ప్రపంచానికి అందజేసేటప్పుడు న్యాచురల్గా నేను మీ చేత గంటల తరబడి కూర్చోబెట్టి మెడిటేషన్ చేయించాను, గ్యాప్ ఇస్తా. ఆ గ్యాప్లో మీరు మీ వాయిస్తో అక్కడ ఆపేసి టేపు సీడీ మీరు ఈ ధ్యానాన్ని కొనసాగించండి అనే మాట వాడాలి. అంతే తప్ప అది సీడీ పెట్టుకోండి, ఖచ్చితంగా ఇది నూతన యుగానికి కావలసినటువంటి సీడీయే. భగవద్గీతను దానిగా ఉపయోగించుకోవటానికి నేను యాక్చువల్గా గీతా ప్రచార వాళ్ళు దానికి ఏంటంటే మార్గశీర శుద్ధ ఏకాదశి వాళ్ళకి పూర్ణాహుతిగా చెప్పినట్టు గుర్తు కదా. కానీ మరి నా లైఫ్ స్పీడ్ అది, లేకపోతే నేను తిరుపతి మంగళాక్షరం చేస్తున్నానేమో తెలియదు నాకు. మరి మీ గీతా దానికి కూడా పూర్ణాహుతే ఇది నూతన మానవాళికి. కానీ పూర్ణాహుతి శ్రీకృష్ణుడి ద్వారా మొదలుపెట్టి 3126 February 18 అనుకుంటా డేట్, 18th February. ఏంటి డేట్? 3000 కరెక్టే. బీసీ అయితే వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఆ డేట్ గుర్తుంచుకోండి. 3126 ఎంతో అనుకుంటా, జస్ట్ చెక్ ఇచ్చి ఏంటంటే 3000 సంవత్సరాలలో 20 సంవత్సరాలు అటు ఇటు అవుతే కొంపలు అంటూ పోవు. కానీ కరెక్ట్ చేసుకోండి దాన్ని. మీకు ఈ కరెక్షన్ ఫ్యాక్టర్ ఎక్కడ దొరుకుతుంది అంటే వేదవ్యాస. కరెక్ట్ ఆ పుస్తకంలో ఉంటుంది, అక్కడ స్టార్ట్ అయింది. 1950 December 5 నుంచి December 9 లోపల 5, 6, 7, 8, 9 ఈ 5 రోజుల మహోత్సవంలో 1950 December 4 నుంచి December 9 వరకు జరిగిన ఒక మహోత్సవంలో పూర్తయింది ఈ మొత్తము సాధనా విధానము. శ్రీకృష్ణుడి ద్వారానే పూర్తి చేయబడింది, శ్రీకృష్ణుడే చేశాడు దాన్ని. ఆ డేట్ February 18, ఇక్కడేమో December 5 to 9, అక్కడ 18 ఇక్కడ 9 అంకే యొక్క 18 యొక్క ఇంపార్టెన్స్ మహాభారతంలో చాలా ఉన్నది. December 9 is number 9, 18 అది దాన్ని కొంచెం మనసులో పెట్టుకోండి. అదేలే, అందుకనే పెట్టుంటాం పూర్ణిమ. అదే December 25. అదే వాట్ ఎవర్ ఇట్ ఈస్. ప్రశ్న మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే భగవద్గీత సాధన మహాభారత యుద్ధ రంగంలో మొదలెట్టి December 9, 1950 పూర్తి చేయబడింది శ్రీకృష్ణుడి ద్వారానే. ఆ శ్రీకృష్ణ చేతనత్వమే శ్రీ అరబిందోగా వచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. రెండు యుద్ధాలు యుద్ధం చేసి, ఫస్ట్ వరల్డ్ వారు, సెకండ్ వరల్డ్ వారు, దాని తర్వాత థర్డ్ వరల్డ్ వారు పూర్తి చేస్తూ ఓ విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే థర్డ్ వరల్డ్ వార్లో ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటి అంటే, శ్రీకృష్ణుడు ఎలాగైతే ఆ మహాభారత యుద్ధంలో సాక్షిగా ఉన్నాడో, థర్డ్ వరల్డ్ వార్లో మానవజాతి సాక్షిగా ఉంటుంది. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. అంచేతే నేను చెప్పాను మీకు ఇది అర్థం అవటం కొంచెం కష్టం, కానీ మీరు చాలా సీరియస్గా నేను చెప్పాను నా సీడీలు వినాలని. ఈ డేట్స్ కానీ వీటిని కానీ మీరు అవగాహన చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు శ్రీకృష్ణుడి కంటే తక్కువ వారు కాదు. మహాభారత యుద్ధానికి ఆయన ద్రష్ట అవుతే థర్డ్ వరల్డ్ వారికి మీరు ద్రష్టగా అవుతున్నారు. ఆ ద్రష్ట స్థితికి మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి గురుదేవులు ఉన్నారు. మూడో ప్రపంచ యుద్ధం అసలు జరగదు ఇంచేంటే నువ్వు ద్రష్టగా ఉంటే థర్డ్ వరల్డ్ వార్ నీకు జరగలే. నువ్వు ద్రష్టగా ఉన్నావంటే యు ఆర్ నాట్ ఏ పార్టిసిపెంట్ ఇన్ ద థర్డ్ వరల్డ్ వార్. మరి నువ్వెవరివి, దానికి ద్రష్టవి మాత్రమే. ద్రష్టకి ఆ రిజల్ట్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడుకుంటూ ఉంటే ఆడేవాళ్ళకి అది యుద్ధం, చూసేవాళ్ళకి ఆటే. అంచేత ఈ థర్డ్ వరల్డ్ వారికి మీరు ద్రష్టగా ఉన్నారు అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి మీరు తెచ్చుకోగలరా? శ్రీరామ శర్మ ఆచార్య సూక్ష్మీకరణ సాధన అనే ఒక అద్భుతమైనటువంటి సాధన అందజేశారు. అది కూడా 5 రోజులదే, పంచవీరభద్ర సాధనగా చెప్పండి మాస్టారు, మేము కూడా 5 రోజుల్లో పూర్తి చేసేస్తాం. 5 రోజులు ఎందుకు, నేను ఈ 3 రోజుల్లోనే మీకు చెప్పేయబోతున్నాను. కానీ మీరు ఆ భ్రమలో ఉండకండి. అంటిల్ అండ్ అన్లెస్ యూ కెన్ బికమ్ ఏ విట్నెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్, మీరు కోపాలు తెచ్చేసుకుని, మీరు ఆవేశాలు తెచ్చేసుకుని, మేము చెప్పిందే ఎదుటవాడు వింటం లేదు, ఎదుటవాడికి నేను చెప్పింది అర్థం కావటం లేదు, ఇది దెబ్బలాడుకునేవాళ్ళు చేసుకునేది. సాక్షిగాడికి హీ విల్ బి జస్ట్ అబ్జర్వింగ్ ఏం జరుగుతుందో, చేసుకోండి. తమాషా ఏంటి అంటే, ఈ సాక్షిగా ఉన్నవాడి రోలు చాలా యాక్టివ్. ఇంచేత రెజ్లింగ్ కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు కొట్టుకు చూస్తూ ఉంటారు. ఎవడు ఎలా కొట్టుకుంటున్నాడో చూసే బాధ్యత వాడిది. చచ్చాడనమాట వాడు, అందరినీ చూసుకోవాలి వాడు. అంటే క్రికెట్లో ఉన్న ఎంపైర్ లాగా సాక్షియే వాడు, కానీ బాధ్యత అంతా ఎవరిది? మరి అది చూసుకోండి. ఆర్ యూ లైక్ దట్? సాక్షిగా ఉండటం అంటే మీరేమనుకుంటున్నారు? చూస్తూ ఉండటం, చూస్తూ ఉండాలి. ఎలా? ఎంపైర్ లాగా, రెఫరీ లాగా. మరి ఎంపైర్ రెఫరీ లాగా నువ్వు చూస్తే అసలు నీ వల్ల ఆట జరుగుతోంది అన్నది మర్చిపోకూడదు. నువ్వు కావలసినటువంటి వాడికి మార్కులు వేసేయచ్చు, మేము వేసేస్తున్నాం మాస్టర్. నీకు నెక్స్ట్ డే ఏం జరుగుతుందో తెలియనటువంటి వాడి నువ్వేం మార్కులు వేస్తావు, నువ్వేం చేస్తావు? ఎందుకు మా అపోహ, చిన్నపిల్లల ఆటలు. ఇట్ ఈస్ వెరీ సీరియస్ బిజినెస్, వెరీ వెరీ సీరియస్ బిజినెస్. మొత్తము మానవ జాతి భవిష్యత్తును మార్చివేసేటటువంటి భవిష్యత్తు. ఇమోషనల్ పీపుల్కి, కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వబడదు. యు ఆర్ బీయింగ్ టెస్టెడ్, యు ఆర్ బీయింగ్ ట్రైన్డ్, బీ హ్యాపీ విత్ ఇట్. ఎంపైర్లకు కూడా పరీక్షలు అవి ఉంటాయి. అంతే, నువ్వు పరీక్ష రాయనివాడు, నేను ఎంపైర్ని అనుకుంటే అట్ట, హీ షుడ్ బి అపాయింటెడ్ యాజ్ అన్ ఎంపైర్ బై సమ్వన్ హూ ఈజ్ క్యాపబుల్. మ్యాచ్కి రెఫరీ గాను ఎంపైర్ గాను మీ అంతటి మీరు వెళ్ళి నేను ఎంపైరింగ్ చేస్తానంటే కుదరదు. దెర్ ఈజ్ ఎన్ ఇన్స్టిట్యూషన్, ఇది కంట్రోల్ బోర్డ్ అంటాం. దాన్ని ఏ కంట్రోల్ బోర్డ్ అయినా అనుకోండి, కంట్రోల్ బోర్డు ఉంటుంది. అసలు ఆ కంట్రోల్ బోర్డు ఎక్కడుంది ప్రపంచానికి? క్రికెట్ మ్యాచ్ చూస్తున్న వాళ్ళకి, అందులో చాలామంది ప్లేయర్స్కి కూడా కంట్రోల్ బోర్డు ఉన్న సంగతే తెలియదు. ఆయన ఎవరు సెషన్ ఉన్నంత వరకు రానంత వరకు అసలు ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, వాడికి ఎన్ని పవర్స్ ఉంటాయని కూడా తెలియదు. కానీ వాడేం చేశాడంతా, సెషన్ వచ్చాక కాస్త అర్థమైంది, తర్వాత పోయింది మళ్ళా. అలాంటి ఒక కమిషన్ ఉంది పృథ్వీ గ్రహం మీద కూడా. మనము ఈ చేసేటటువంటి సాధనలతో ఈ గురువులు స్థాపించినటువంటి ఇంటర్నేషనల్ సంస్థలు దానికి క్యాంపస్ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. ఈ థియోసాఫికల్ సొసైటీ ఒక క్యాంపస్ ఇంటర్వ్యూ బోర్డు, గాయత్రి పరివారు ఇంకో క్యాంపస్ ఇంటర్వ్యూ, శ్రీ అరబిందో సొసైటీ ఇంకో క్యాంపస్ ఇంటర్వ్యూ. ఈ మాట, ఈ పేర్లు నేను చెప్తున్నది మీరు అవగాహన చేసుకోవాలి. ఆల్ ది సొసైటీ, ప్రపంచంలో ఉన్న ప్రతి ఆధ్యాత్మిక సంస్థ అని చెప్తున్నాను, చేత ఏదో నేను మూడు పేర్లు చెప్తే ఆ మూడే అనుకోకండి. ఎనీ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ విచ్ హ్యాజ్ ఎన్ ఆర్గనైజేషన్, కండిషన్ అది. స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో నేను చూసింది ఏంటంటే, చాలా స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్లో ద ఆర్గనైజేషన్ ఈజ్ దేర్ బట్ ద స్పిరిచువలిజం ఈజ్ నాట్ దేర్. ఒక ఉదాహరణ సాయి టెంపుల్స్. సాయి టెంపుల్స్లో సాయి ఈజ్ నాట్ దేర్, ద ఆర్గనైజేషన్ ఈజ్ దేర్. నిజంగా ఆ సాక్షిభావం థర్డ్ వరల్డ్ వారికి మీరు ముందు సాక్షి అవ్వాలి. అది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది థర్డ్ వరల్డ్ వార్, మీరు ఇంకొక 20 కోట్ల సంవత్సరాల తర్వాత కూడా సాక్షిగా ఉండవచ్చు. అది అవుతే కానీ మీరు నూతన మానవ జాతిలో అడుగు పెట్టలేరు. అందువల్ల ఇప్పుడు నేను చెప్తున్నటువంటి క్లాసెస్, ఏంటరా మాధురి అంటూ ఉంటుంది అబౌవ్ ద హెడ్కి ఇలా చేపెడుతుంది, ఓహెచ్టి. మీలో చాలామందికి ఇది ఓవర్ హెడ్ ట్రాన్స్మిషనే. మీకు అవగాహన అవుతోంది అన్నది ఏం అవగాహన అవుతోంది అంటే, ఏదో తెలుగులో చెప్తున్నారు కానీ మీకు అర్థమైంది అనే భ్రమలో ఉండకండి. ఎందుకంటే థర్డ్ వరల్డ్ వారికి మీరు సాక్షిగా ఉంటేనే నూతన మానవజాతికి ప్రవేశం ఉంటుంది. అంటే నూతన మానవజాతికి లో ఎవడు ప్రవేశం పొందదలుచుకున్నా హీ మస్ట్ బీ ఏ విట్నెస్ ఆఫ్ థర్డ్ వరల్డ్ వార్. అంటే ఇవాళైనా రేపైనా ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా ఇంజనీరింగ్లో కానీ మెడిసిన్లో కానీ సీట్ రావాలంటే హీ హ్యాస్ టు ఫేస్ ఎంట్రన్స్ టెస్ట్. అప్పుడు ఏ పేరు ఉంటుందో ఆ పేరు విషయం, ఇలాగే ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది కాదు ముఖ్యం. అది మీకు అర్థమవటంలే, మీరు పేర్లు పెట్టేసుకుని నేను బ్యానర్ పెట్టేసుకుంటే నేను అక్కడికి వెళ్ళిపోయాను అనుకుంటున్నారు. కొంచెం అది సవరించుకోకపోతే మాత్రం చాలా చికాకుల్లో పడతారు మీరు. అది సవరించడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను కానీ మీ బుర్రల్లోకి అది ఎక్కటంలే. జస్ట్ బికాజ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ డజంట్ మీన్ యూ అండర్స్టాండ్ అబౌట్ ఇట్. ఉదాహరణకి డాక్టర్స్ చాలా ఓపెన్గా వైరస్ గురించి మాట్లాడుకుంటారు, చాలా ఓపెన్గా వాళ్ళు చెప్తారు వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ వైరస్. అంత ఆనెస్ట్ కనుక వాళ్ళు ఎదుగుతున్నారు. వైరస్ని కంట్రోల్ చేసేటటువంటి యాంటీబయాటిక్ రాలే ఇంకా, వచ్చింది అనుకుంటున్నారు, ఈ లోపల 2 రోజులు అయ్యాక అది ఫ్లాప్ అయిపోతుంది. కొంచెం ఆ పరిస్థితుల్లో మీరు ఉన్నారు అన్నది అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేటటువంటి మాటలు మీకు అవగాహన అవటంలే, అవుతే మీ జీవితం మారాలి, మీ అవేర్నెస్ మారాలి. క్యాంపస్ ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడుతున్నాను నేను. క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరిగే చోటకి మీరైనా వెళ్తారు, లేకపోతే మీరున్న చోటకి అవైనా వస్తాయి, వేరే విషయం. కానీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అంటే, విప్రోవాడ క్యాంపస్ ఇంటర్వ్యూకి ఎవడొస్తాడు అంటే విప్రో వాళ్ళ యొక్క ఏజెంట్స్ వస్తారు. విప్రో సీఈఓ చైర్మన్ రాడు, వాళ్ళ ఏజెంట్స్ వస్తారు. ఆ ఏజెంట్స్ ఆ టైంకి మాత్రమే వాళ్ళని రిక్రూట్ చేసుకున్న వాళ్ళు అయి ఉంటారు. చాలా చోట్ల 10 చోట్ల క్యాంపస్ ఇంటర్వ్యూ చేయాలి అంటే ఏ కంపెనీకి కూడా అంతమంది ఎంప్లాయీస్ ఉండరు క్యాంపస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడానికి ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి. భావం అర్థమవుతుందా? ఇంచేత ఇది క్యాంపస్ ఇంటర్వ్యూస్ కనుక మీరు థియోసాఫికల్ సొసైటీ గురించి మాట్లాడుకుంటున్నారు, శ్రీ అరవిందో సొసైటీ గురించి మాట్లాడుకుంటున్నారు, గాయత్రి పరివార్ గురించి మాట్లాడుకుంటున్నారు, రమణ మహర్షి గురించి మాట్లాడుకుంటున్నారు, రమణాశ్రమం, రామకృష్ణ మఠ్, రామకృష్ణ మిషన్. మళ్ళా రెండు వేరు వేరు, అక్కడే రామకృష్ణ మఠ్ వేరు, రామకృష్ణ మిషన్ వేరు. అది చాలామందికి తెలియదు అనుకుంటాను నేను. రామకృష్ణ మఠ్ ఈజ్ ద ఒరిజినల్ వన్, రామకృష్ణ మిషన్ ఆ ఒరిజినల్ నుంచి వచ్చినటువంటి బ్రాంచ్. రామకృష్ణ మఠ్లో, రామకృష్ణ మిషన్లో పనిచేసేటటువంటి కార్యకర్తల్ని తయారు చేసుకుంటారు. తేడాది, మఠ్ ఈజ్ ఎ టీచింగ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ రామకృష్ణ మిషన్ కార్యక్రమాలకి. అవి రెండు వేరు వేరు. అంటే మఠ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ద మిషన్. యోగదా సత్సంగ్ సొసైటీ, అదే అమెరికాలో అక్కడ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్గా చెప్పబడుతుంది. ఆ తేడా రెండు ఒకటే అన్నది తెలియాలి మళ్ళీ. కానీ ఇదంతా మీకు తెలిసినా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ద బాడీ దట్ వాజ్ బీయింగ్ యూటిలైజ్డ్ యాజ్ ద ఫౌండర్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎ ఓన్లీ ఏజెంట్. అంత గొప్ప వ్యక్తులు కూడా గురువుల యొక్క ఏజెంట్స్ మాత్రమే. చేత కరెక్ట్గా వాళ్ళు ఏ పని కోసం వచ్చారో ఆ పని చేయగలిగితే సమర్పణ చేసుకున్నటువంటి వ్యక్తులు. చేత సాయి అల్లా మాలిక్, గురువుగారు బాస్, హీజ్ ఓన్లీ అన్ ఏజెంట్. గురువుని నేను కించపరచటంలే. అటువంటి వ్యక్తులు ఎవరికి ఏజెంట్సో వాళ్ళు ఎంత వాళ్ళు ఊహించుకోండి అంటున్నాను. కానీ మనము బ్యానర్ పెట్టేసుకుని ఏజెంట్స్ పేరు మీద అసలు లక్ష్యాన్ని మర్చిపోతున్నాం. మీరు క్యాంపస్ ఇంటర్వ్యూస్ అన్నది అర్థమైందా? మిమ్మల్ని ఎవరు ఇంటర్వ్యూ చేశారో అది ఇంపార్టెంట్ కాదు. ఏ కంపెనీకి మీరు ఇంటర్వ్యూ చేయబడ్డారో అది, ఆ కంపెనీ గురించి మాట్లాడుకోండి. మరి ఆ కంపెనీ లక్ష్యాలు ఏంటి? నేర్చుకోండి. అది నేర్చుకోవటానికి ఎప్పుడైతే మీరు ఆలోచించటం మొదలు పెడతారో మీకు మొట్టమొదట అనిపించేది ఏంటంటే, ఈ గోల్ ఎంత ఎందుకు? హాయిగా ఇంట్లో కూర్చుంటే మున్నా డి, ఇదో సినిమా పేరట, అది బి ఒత్తుడియా, వావ్ డి కొట్టటవా, నేనైతే ఇంగ్లీష్ డి అనుకున్నా. అదంతా చూసుకోవచ్చు కదా, ఈ గోల్ అంతా ఏంటి, ఏదో పూర్ణాహుతి అంటే ఏదో స్వాహ స్వాహ అనేసి మెమ్మీసాలు తిప్పుకుని సహస్రకుండి యజ్ఞం చేశాం. రాముడు కూడా సహస్రకుండి యజ్ఞాలు చేశాడు, కృష్ణుడు కూడా చేశాడు. సహస్రకుండి యజ్ఞాలు ఎప్పుడు చేయబడతాయంటే, ఆసురీ శక్తుల వినాశనం అయిపోయాక ఆ వినాశనంలో చాలా కూడని పనులు చేయవలసి వస్తుంది. ఎప్పుడైనా వినాశనం కూడని పనే కదా. అందులో హిందీలో ఒక సామెత ఉంది, ధున్కే సాత్ గేహూ బి పిస్ జాతా హై అని. అంటే అదేదో పిండి విసురుతూ ఉంటే మనం జోకే సాత్ గేహూ బి, అదే అంటే మంచివాళ్లతో పాటు చెడ్డవాళ్ళు, చెడ్డవాళ్లతో పాటు మంచివాళ్ళు కూడా చచ్చిపోతూ ఉంటారు, నాశనం అయిపోతూ ఉంటారు. ఏం చేయలేను దానికి. మరి ఆ పాపానికి నివృత్తి వెతుక్కోవాలి. ప్లస్ రాక్షస వధ జరిగిపోయిన తర్వాత నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలి. ఈ నిర్మాణ కార్యక్రమాలు మనిషి చేయలేడు, అది మొట్టమొదట అర్థం చేసుకోవాలి. ఎనీ కన్స్ట్రక్టివ్ థింగ్ మనిషి చేయలేడు, అది దేవకార్య సముద్యత, దేవతలు మాత్రమే ఆ పని చేయగలరు. ఆ నిర్మాణాత్మకమైనటువంటి దైవీ కార్యక్రమముల్లో మీరు పాలు పంచుకోగలరా లేదా? చేత మీకు గబుక్కుని అనిపిస్తుంది మేము దైవ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నామని. మేబీ యు ఆర్ డిజరప్టింగ్ ఇట్, నువ్వు నాశనం చేస్తున్నావేమో ఆ దైవీ కార్యక్రమాన్ని. కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏడుస్తూ శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు చివరి క్షణాలలో చిరిగిపోయినటువంటి కంబళిలో పనికొచ్చే ముక్కలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. హీజ్ అసెస్మెంట్ ఈజ్ మోర్ కరెక్ట్ దాన్ యువర్స్. మదర్ ఏమంది అంటే హీ హ్యాస్ టు లీవ్ ద బాడీ బికాస్ ఆఫ్ అస్, మన వల్ల. అమరత్వాన్ని మానవ జాతికి అందజేసినటువంటి మహనీయుడు శరీరాన్ని వదిలి వెళ్ళిపోవలసి వచ్చింది అన్నాడు. మీరు ఆ తీవ్రత అర్థం చేసుకోండి. ఎంత మీరు నేర్చుకోవాలో అర్థం చేసుకోండి. మీకు వచ్చేసి ఉంటే అమరత్వం వేరే విషయం. వచ్చిన పెద్ద గోళ అది. అది భారతదేశంలోనే ఎందుకో మరి జాడ్యం వచ్చింది. వాళ్ళంతా స్పష్టంగా చెప్తున్నారు. అసలు దేవాలయాలు ఎందుకంది మదర్ అరవిందో శరీరం వదిలేసిన సుమారు 27 ఏళ్ళకి ఆవిడ శరీరం వదిలేసింది. సుమారు అంటున్నా కరెక్ట్గా నాకు తెలీదు, బట్ ఖచ్చితంగా అది మోర్ దాన్ 25 ఇయర్స్. వదులుతో ఏం చెప్పింది అంటే ఏ సొసైటీ కూడా ఏ ఆధ్యాత్మిక సంస్థ కూడా వాళ్ళ గురువు యొక్క ఆలోచనలకి ప్రతిబింబం కాదు. ప్రతిబింబం కాదు అంది ఒరిజినల్ సంగతి వదిలే. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఏ రిఫ్లెక్షన్. అంటే మదర్ కంటే మనకు ఎక్కువ తెలుస్తుందా? శ్రీరామ శర్మ ఆచార్య కంటే మనకు ఎక్కువ తెలుస్తుందా? ద అనాలిసిస్, దట్ ఈస్ ద అనాలిసిస్. మిమ్మల్ని మారమని చెప్తూ ఉంటే మనం మారితే యుగం మారుతుంది. నువ్వేం మారావు? ఒక్కసారి మీ జీవితాలలో మీరు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారో అర్థం చేసుకోండి. మీకే అర్థమైపోయింది. గురువు దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ప్రమోషన్ వస్తుందా? డబ్బులు వస్తాయా? లేకపోతే పేర్లు వస్తుందా? వీడేదో చాలా గొప్పవాడని. మీరు ఏమైనా మారారా? అది అర్జున విషాద యోగంలో మొదటి ఘట్టం. మీరు ఏడుస్తారు, మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకుంటే ఇంకా నేను ఇలాగే ఉన్నానా? ఏడుపు రాలేదనుకోండి, మీలో మార్పు రాలేదు. ఏడుస్తే కానీ మార్కులు రావు. పరీక్షలు వచ్చినప్పుడు పిల్లవాళ్ళు ఎంత ఏడుస్తారు? చేత మీరేం మారలే. మానవజాతి ఏమీ మారలేదు. ఇట్ ఈస్ స్టిల్ యాజ్ ఇట్ వాజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మహాభారత. అదే ఈర్ష్యలు, అదే ద్వేషాలు, అదే కోపాలు. ఇదంతా నేను అర్జున విషాద యోగం యొక్క ధ్యాన విధానం గురించి చెప్తున్నాను. దట్ ఈజ్ హౌ యూ షుడ్ థింక్. కళ్ళు మూసి కూర్చోవటం ధ్యానం కాదు, విషాదం. అంత పెద్ద పెద్ద గొప్పవాళ్ళు, వాళ్ళెవరు ఇంత చేస్తే ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఆ వ్యక్తుల యొక్క సందేశవాహకులు మాత్రమే. అంతకంటే వాళ్ళకి విలువ లేదు. శ్రీరామ శర్మ ఆచార్య కావచ్చు, అరబిందో కావచ్చు, బ్లావిట్స్కి కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, లహరి మహర్షే కావచ్చు, శ్రీరామకృష్ణ పరమహంస కావచ్చు, సాయి కావచ్చు, ఇంకా ఏ గురువైనా కావచ్చు. అంటే మీరు ఎవరినోతే గురువులు అనుకుని విగ్రహాలు పెట్టేసుకుని పూజలు చేసేస్తున్నారో, దే ఆర్ ఆఫ్టర్ ఆల్ మెసెంజర్స్. అంటే వాళ్ళని నేను తిట్టటంలే, మిమ్మల్ని ఏడవమంటున్నా. మెసెంజర్ని పట్టుకుని వేళ్లాడుతున్నారు. ఓ పోస్ట్ మ్యాన్ మీకు తీసుకొచ్చి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడు. ఇంకా పోస్ట్ మ్యాన్ విగ్రహం పెట్టుకుని పోస్ట్ మ్యాన్కి గుడులు కట్టించి పోస్ట్ మ్యాన్కే సేవ చేస్తూ మీకు ఎక్కడికి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిందో అక్కడికి వెళ్ళలేదనుకోండి, భలే ఉంటుందే. కానీ మీరు చేస్తుంది అంతే, మీరు చేస్తున్నది అంతే. అది అవగాహన అవుతుందా? ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ మీరు చాలా గొప్పవాళ్ళం అనుకుంటున్నారు. అందువల్లే బయట ఉన్న వాళ్ళకి మనం మూర్ఖులుగా కనిపిస్తాం, అండ్ మీకు కూడా బయట ఉన్నవాళ్ళు ఎక్కువ ఆనందంగా ఉన్నారు అన్నది ఖచ్చితంగా తెలుసు మీకు. కారణం ఇది, ఎందుకంటే యు ఆర్ బార్కింగ్ ఎట్ ద రాంగ్ ట్రీ. అర్జున విషాదయోగం ఇది తెలిస్తే మరి బాధగా ఇన్నాళ్ళు అంతే చేశానా నేను? మీకు బాధ వేయలేదనుకోండి అర్థం ఏంటి? మీకు అసలు లక్ష్యమే లేదు. లక్ష్యం లేని వాడికి బాధ వేస్తుంది. పరీక్ష రాసిన వాడికి రిజల్ట్స్ టెన్షన్, పరీక్ష రాయిన వాడికి ఎర్రా ఇవాళ నీ రిజల్ట్స్ వచ్చాయా అంతే. మరి టెన్షన్ వచ్చిన వాడి జీవితం ఇలా ఉండదు, కొంచెం నాలాగా మండుతూ ఉంటుంది. నా దగ్గరకు వస్తే మీకు టెన్షన్స్ వచ్చేస్తున్నాయి కదా, మంట మండుతూ ఉంటుంది అక్కడ. ఏంటిదంతా ఏంటి, వీళ్ళని పెట్టుకుని గురువులకి నేనేం చేయగలను? మేము చేసేస్తున్నాం అనుకునేటటువంటి భ్రమలో ఉన్నవాళ్ళతో ఇంకా చాలా ప్రమాదం. తెలియని వాడికి చెప్పొచ్చు, తెలిసిన వాడికి చెప్పొచ్చు, మధ్యస్థంగా ఉన్నవాడికి ఏం చెప్తాం? కానీ చెప్పాలా? అర్జున విషాదయోగం చెప్తున్నాను నేను. రథం స్థాపయమేచ్యుత, నేను ఎక్కడ ఉన్నాను, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అనాలిసిస్ చేసుకోవటం అర్జున విషాదయోగం. ఇంకో ఎక్కడ ఉన్నాను, ఇంతమందిని ఎదిరించాను, ఈ గుణాలనన్నింటినీ మార్చుకోవటానికి ట్రై చేస్తున్నాను అని. ఎప్పుడైతే గుణాలు నీకు ఎదురుకుండా వస్తాయో కోపం రాకూడదు. తాతగారు కాశీకి వెళ్ళారు. నాకు ఎప్పుడు ఈ కథల్లో అర్థం కాదు, తాతగారులే కాశీకి ఎందుకు వెళ్తారు? అందరూ వెళ్ళొచ్చు కదా, కానీ కథ అలా ఉంటుంది కనుక. ఓ తాతగారు కాశీకి వెళ్ళారు, కాశీలో వదిలేయాలి. చాలామంది కొత్త టెక్నిక్ కనిపెట్టారు, కాశీలో వదిలేసేది. నీకు కాకరకాయ ఇష్టం లేదనుకో, కాశీలో వదిలేయి. ఎంత ఇష్టం లేని వస్తువు వదిలేస్తే మీరు మళ్ళీ ఈ జన్మలో తినక్కర్లే. ఏం చేశారండి, అది మీ ఉద్దేశం. దట్ ఈస్ హౌ యూ థింక్ అబౌట్ దోస్ థింగ్స్. కానీ తాతగారు కొంచెం బెటర్. ఈ ఆలోచన విధానం కంటే గుణాలను వదిలేయాలి అన్నది అర్థమైంది ఆయనకి. ఈయన కొంచెం కోపం ఉందిట. అందరూ ఇంట్లో వాళ్ళు వాళ్ళు అందరూ ఆయన ఇప్పుడు కాశీకి వెళ్తున్నావు కదా, నీ కోపాన్ని వదిలేసి రావయ్యా బాబు అన్నట్టు. వదిలేసాడు, ఇంటికి వచ్చాడు. పూర్వకాలంలో కాశీకి వెళ్ళొచ్చాక ఒక సమారాధన చేసుకునేవారు. ఇచ్చంటే ఇట్ ఈజ్ అన్ అచీవ్మెంట్. కాశీ యాత్ర ఈజ్ అన్ అచీవ్మెంట్. తిరుమల యాత్ర ఈజ్ అన్ అచీవ్మెంట్ ఆఫ్ ఎ లైఫ్ టైం. ఇప్పుడు ఇక్కడే కూర్చొని మీరు కంకణం కట్టేసుకుని ఆ టైంకి వెళ్ళి వచ్చేసి ఏమి అచీవ్ చేశారు? దేవుడికి తెలియాలి ఏమి అచీవ్మెంట్ కోసం వెళ్తున్నారు మీరు. కానీ అప్పుడు ఒక కాశీకి వెళ్ళేటటువంటి వాళ్ళు ఇలా వెళ్ళేవాళ్ళు, మారటానికి వెళ్ళేవారు, ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి వెళ్ళేవాళ్ళు. ప్రాయశ్చిత్తం ఈజ్ నాట్ సో ఈజీ. చేసిన తప్పును సవరించుకోవటం చాలా కష్టం. అండ్ ఆల్ ఆధ్యాత్మికత స్టార్ట్స్ విత్ ప్రాయశ్చిత్త. నాకు తెలియదు మరి మీరు గాయత్రి సాధనలు ఆధ్యాత్మిక సాధనలు అన్నీ ఏం ప్రాయశ్చిత్తం చేసుకుని మొదలెట్టారు. ప్రాయశ్చిత్తానికి పూర్వకాలంలో చాంద్రాయణ వ్రతం అని ఒక వ్రతం ఉండేది. నెల రోజుల పాటు జరిగేటటువంటి ఒక వ్రతము చేసేవాళ్ళు గురువు యొక్క గైడెన్స్లో వాళ్ళ అన్ని జన్మల పాపాలు పోయేంత వరకు అది చేసేవాళ్ళు. మా చేత గురువు గారే చేయించారు. చేయించాక చాలా స్పష్టంగా మమ్మల్ని వ్యక్తిగతంగా పిలిచి ఈ తప్పులు పాస్ట్ బర్త్స్ ఈ తప్పులకి నేను చేయించినటువంటి చాంద్రాయణ వ్రతంలోని ఈ భాగముతో పోయింది, ఇప్పుడు మీ జీవితాలు తెల్ల కాగితాలు అయిపోయాయి, మళ్ళీ తప్పులు చేయకండి. వెరీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్ స్పిరిచువలిజం. ఏంటి మరి ఎలా మీరు రివైవ్ చేసుకుంటారో చూసుకోండి. ప్రాయశ్చిత్తం అంటేనే ఏంటో తెలియదు మీకు. భలే రిపెంటెన్స్ కనిపెట్టారు. ఒక వ్యక్తి ఒక చిన్న ఇరుకు గదిలో కూర్చొని ఉంటాడు. వీడు వెళ్ళి, ఫాదర్ మన భారతీయులు ఎంతకంటే గొప్ప వాళ్ళు, ఈ గదిలో ఆవిడని కూర్చోబెట్టాం, నదికి అప్పచెప్పేశారు బాధ్యత, గంగానదికి అప్పచెప్పేశారు. రిపెంటెన్స్ చేసుకుని ఆయన నువ్వు చేత ఎవరు గొప్పవాడో, కనీసం అక్కడ ఒక వ్యక్తి వింటున్నాడు నువ్వు చేసిన అధవ పని, ఇక్కడ ఎవడో వింటానులే. కానీ ఎంత పవర్ఫుల్ ఆర్గనైజేషన్ అంటే అది, ఇప్పటికీ ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా కుంభమేళా జరిగిందంటే లక్షలాది మంది వ్యక్తులు వెళ్తారు. కానీ ఎందుకు వెళ్ళాలంటే టు రిపెంట్, ప్రాయశ్చిత్తం కడిగిస్తుంది గంగ. ఇది తెలిసినా తెలియకపోయినా అది వేరే విషయం. ఆ ప్రాయశ్చిత్తం గంగానది ఒడ్డున గాయత్రి మంత్రంతో గోమాత సమూహంలో మా గురువుగారు మా చేత చేయించారు. దానికి ఆయన పేరు పెట్టింది ఏంటంటే ప్రాణ ప్రత్యావర్తన ప్రక్రియ. చాలా తక్కువ మంది చేత చేయించగలిగారు ఆయన, ఆయన టార్గెట్ 1000 మంది, కానీ మధ్యలో ఆపేశారు. నేను వెళ్ళిన తర్వాత ఇంకో 2 జరిగినట్టున్నాయి ప్రాణ ప్రత్యావర్తన శిబిరాలు. దాని తర్వాత ఆయన చెప్పారంటే నేను డాక్టర్ని పంపించమన్నాను, కనీసం నర్సులనైనా పంపించండి, మీరు పేషెంట్స్ని పంపిస్తున్నారు, వాళ్ళతో నేనేం చేసుకునేది మూసేయడని తెలియదు. చాలామంది తెలియదు, మీరు అవగాహన చేసుకోండి. ఏడవటం అందుకు ఏడవమంటున్నాను నేను, అర్జున విషాద యోగం గురించి చెప్తున్నాను. ఇది మెడిటేషనే జరుగుతుంది. మెడిటేషన్ అంటే సేమ్ థాట్ కరెంట్ కానీ డిఫరెంట్ యాంగిల్స్. మొట్టమొదటి యాంగిల్ ఏంటి, ఏ గురువు సంస్థలో నువ్వు ఉన్నావో హీజ్ ఓన్లీ అన్ ఏజెంట్. ఏడు ఏజెంట్ని పట్టుకుని ఏడుస్తున్నానా? ఎలక్షన్ జరుగుతుంటే పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు, వాడిని పట్టుకుంటే నీకేం లాభం, గెలిచిన వాడిని పట్టుకో. ఏ ఎంపీ ఎలక్షన్ ఏదో జరుగుతూ ఉంటే వాడు పోలింగ్ ఏజెంట్స్ని పెట్టుకుంటాడు, వాడిని పెట్టుకుంటే ఏం లాభం, నీకేమేం లాభం ఆ పోలింగ్ ఏజెంట్. కానీ ఒకటి, ఆ పోలింగ్ ఏజెంట్కి ఆ ఎంపీకి వీడి మీద నమ్మకం ఉంది కనుక వీడిని పెట్టుకున్నాడు, అంచేత హీ మేబీ హీఈస్ నోయింగ్ హిమ్ కదా. అంచేత నీ పని జరగవచ్చు కానీ పోలింగ్ ఏజెంట్ చేయలేడు నీ పని, చేయాల్సిందే వాడు అల్లా మాలిక్. సమర్పణ, మై బాస్, నా గురువు చెప్పింది చేశాను నేను. ఇక్కడ ఆ మాటల యొక్క నటన చేస్తున్నామే అని అడగండి. కరిషే వచనంతవా అంటున్నాం, దండాలు పెడుతున్నాం. నీకు తెలుసా ఏం చెప్పాడో, నోటి విప్పి చెప్తే ఇది చేయండర్రా బాబు అంటే చేయలేకపోతుంది. ఆ సెన్స్, ఆ ఏడుపు రావాలా? మీకేదో వచ్చేసింది అనుకోకండి. ప్రశ్నలు ఎవరికైనా ఏదైనా ఉంటే హియర్ ద సీడీ ల్యాటర్ అంటే, మీకు వచ్చేటటువంటి ప్రశ్నలు అర్ధరహితమైనటువంటి ప్రశ్నలు, ముందు అది తెలుసుకుని అడవండి. మీరు గురువుల పని చేయటానికి చేయాలి తప్ప మీకు కోరికలు ఇంకా ఉండకూడదు. ఇది ఎంత ప్రమాదకరమైందో ఆలోచించండి. మీకు ఆ దమ్ము లేదు అసలు, ఇంకా నీ కోరికే ఉండకూడదు. ఏమి కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత, పిరికివాణ్ణి నేను. ఇదంతా కరెక్టే, మీరు చెప్తోందంతా కరెక్టే, బట్ నో, నేను పిరికివాణ్ణి. పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత, ధర్మం అంటే ఏంటో నాకు తెలీదు. ఐ హ్యావ్ బికమ్ కంప్లీట్లీ, అసలు మీ లెక్చర్లు వింటున్న కొద్దీ చివరికి నాకేం అర్థం అవుతుందంటే మాకేం అర్థం కాలేదు, ఏం చేయాలో తెలియటం లేదు. మీరు జాగ్రత్తగా కనుక వింటే ఏం చేయాలో చెప్తూనే ఉన్నాను నేను, కానీ మీరు ఏం చెయ్యాలో చేయటం లేదు. ఏం చెయ్యాలి అనుకుంటున్నారో అది చేస్తున్నారు, చేయదలచినది చేస్తున్నారు తప్ప చేయవలసినది చేయటం లేదు. దీనికి ఈకే గారి క్యాసెట్ ఉంది ఇదే టైటిల్తో, ఇదే టైటిల్, అది చేయవలసినది చేయదలచినది. ఆ క్యాసెట్ సంపాదించుకోండి. దేవుడికి తెలియాలి మీరు ఎన్ని సంవత్సరాల్లో సంపాదించుకుంటారు, కానీ సంపాదించుకుని వినాలి మీరు, లేకపోతే మీకు అర్థం కాదు. ఈకే గారి మాట్లాడొద్దు నేను చెప్తున్నప్పుడు, డోంట్ డిస్టర్బ్ మీ. నీకు తెలిస్తే తెప్పించి ఇయ్యి, ముందు అది నేర్చుకోండి, ఇవ్వటం నేర్చుకోండి. ఏదైనా ఎక్కడైనా ఉంటే మాస్టర్ దాని గురించి చెప్తే అక్కడ దొరుకుతుందని చెప్పకండి. తర్వాత మీరేం చేయాలి అంటే ఇవ్వదలుచుకున్నవాళ్ళు చెప్పదలుచుకున్నవాళ్ళు కలుసుకొని ఉత్తినే ఏం రావు కదా, అసలు అక్కడ క్యాసెట్ ఉందో లేదో చూసుకుని ఆ క్యాసెట్ని మీరు తెప్పించే బాధ్యత తీసుకుని కనీసం ఈ జన్మ సమాప్తి అయ్యే లోపలైనా అందజేయండి. తక్షణం అందజేయలేకపోతే కొంచెం అది నేర్చుకోండి. కబుర్లు చెప్పడం కాదు, చెప్పామండి మేమేం చేస్తాం, దే డిడ్ంట్ గో అండ్ ఆస్క్. గాలి నువ్వు అడిగావని నీ దగ్గరికి వచ్చి నీ ముక్కులోంచి వెళ్తుందా? వాయుదేవుళ్ళలాగా కాస్త అదేనా నేర్చుకోండి. అనాస్క్డ్ హీ గివ్స్ ద బ్రెత్. ఈ విషాదము రెండిటి మధ్య, ఆధ్యాత్మిక జీవిత విధానము భౌతిక జీవిత విధానము మధ్య ఒక తపన బయలుదేరుతుంది. తపన ఉంటుంది, తపన ఉన్నా మొండిగా కనుక చేయగలిగితే ఓకే. ఆపరేషన్ చేయించుకునేటప్పుడు మంట ఉంటుంది, తెలీదా మీకు నొప్పి ఉంటుందని? కానీ ఎందుకు చేయించుకుంటాం? అలాగే ఇక్కడ కూడా యు హ్యావ్ టు లెర్న్ టు లీవ్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ మీన్స్ ఎవ్రీథింగ్. అది పెద్ద విషాదం. ఆ లోపల ఆ సుఖాలు ఆ వాసనలు మిమ్మల్ని పీకుతూ ఉంటాయి. అప్పుడు మీ మనస్సు ఏం చేస్తుంది అంటే జస్టిఫై చేస్తుంది, ఈ కారణం వల్ల నేను మానేశాను. ఎంత కొంపలు అంటుకుపోతాయి, కులాలు నాశనం అయిపోతాయి, కుటుంబాలు నాశనం అయిపోతాయి. అందుకనిట అర్జునుడు యుద్ధం చేయింది. పిరికివాడై కాదు కానీ ఒప్పుకున్నాడు చివరిలో పిరికివాడినని. కానీ ముందు మాత్రం పిరికివాడు అనుకోలేదు, నేను చాలా మంచివాడినని గురువుకి చెప్పటం మొదలెట్టాడు. ఈ రోగం మీకు అందరికీ ఉన్నది అని మీకు తెలుసు, నేను చెయ్యండి అంటే ఇంతవరకు చేసిన వాడు ఒక్కడు కనిపించలేదు, ఒక్కడు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ మా శ్రీరామ శర్మ ఆచార్య చేత నేను రెండోసారి ఈ పని చేయాలి అని ఈనాటి వరకు చెప్పించుకోలేదు. ఈనాటి వరకు ఇది ఏదైనా సరే, నాకు ఎంత ప్రాణప్రియమైనటువంటి యాక్టివిటీ అయినా ద మొమెంట్ హీ సేజ్ నో ఇట్ ఈస్ గాన్, మళ్ళీ నేను ఆలోచించాను దాని గురించి. కానీ మానేయటానికి మీరు రెడీయే, యుద్ధం చేయటానికి మానేస్తానన్నాడుగా. మానేసిన తర్వాత కొత్త కార్యక్రమాన్ని ఫుల్ స్వింగ్లో చేయగలిగితే మానేయచ్చు. కొత్త కార్యక్రమం అంటే ఏంటో తెలియకపోతే పాత కార్యక్రమాన్నే పట్టుకుని ఉండాలి, ఆ కామన్ సెన్స్ ఉండాలి. ఇది అవగాహన వచ్చేంత వరకు అంతే తప్ప ఇది నూతన జీవిత విధానం పట్టేసుకున్నంత మాత్రం నేను రాదు. ఇంచంటే ఈ అర్జున విషాదం ముందు నీలో ప్రవేశించాలి. అర్జున అంటే ఏంటి? తెల్లగా ఉన్నటువంటి వాడు, రజ్జు లేనటువంటి వాడు. రజ్జు అంటే పాశము, పాశాలు లేనటువంటి వాడు. వాడికి వస్తుంది ఏడుపు, నాకు అర్థమైంది ఇదంతా వదులుకున్నాను కానీ అదేంటో తెలియటం లేదు. ఇప్పుడు మీ కన్ఫ్యూజన్ అదే, కానీ అది అర్జునుడికే వచ్చిన కన్ఫ్యూజన్. మీరు దిగుతే తప్ప మీకు అర్థం కాదు. చేత అర్జున విషాద యోగం గురించి ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చేసుకున్న తర్వాత మీరు ఈ శ్లోకాలు చదవాలి. ఈ బ్యాక్గ్రౌండ్ నేను ఇచ్చింది బ్యాక్గ్రౌండ్. మీరేం చేయాలి అంటే ఈ ఆధారంగా ఆలోచించాలి. కాసేపు స్థిమితంగా కూర్చుని నేను చెప్పింది ఇదంతా మీరు ఆలోచించుకోవచ్చు, ప్రతిరోజు ఆలోచించుకోవచ్చు. కానీ డోంట్ మేక్ ఇట్ మెకానికల్. ఏ గురువు మీరు పట్టుకుంటున్నారో ఆ గురువు ఈజ్ ఓన్లీ అన్ ఏజెంట్ అంటే మీరు దృష్టి ఎట్టళ్ళాలి? వాడవడు. హూ ఇస్ దట్ అల్లా? హూ ఇస్ దట్ గురువు? ఎవరి గురించి మాట్లాడుతున్నాను? శ్రీరామ శర్మ ఆచార్య గురించి. నాకు గురువు ఉన్నాడు, అనేక జన్మను బట్టి వాడే నా గురువు. ఈ జన్మలోనూ ఆయనే నాకు గురువుగా ఉన్నాడు అని ఆయన చెప్పుకుంటున్న గురువు ఎవడు? పేరు చెప్తారు మీరు, పేరు చెప్తే ఆయన పట్టుకోండి. శ్రీరామ్ శర్మ ఆచార్యకి ఆయన గైడెన్స్ ఇస్తే మీకు ఇవ్వడా? నీకు ఇవ్వ దలుచుకోకపోతే ఈ విషయాలు ఆయన చెప్పుండేవాడు కాదు శ్రీరామ్ శర్మ ఆచార్య. ఆయన చెప్పాడంటేనే అర్థం ఏంటి, మీరు కూడా పట్టుకుండారా, నేను పట్టుకున్నాను. మరి మీరు గురువుని పట్టుకోవటంలే, ఏజెంట్ని పట్టుకుని గురువుని పట్టుకున్నాననే భ్రమలో ఉన్నాననే ఏడుపు మీకు మొదలవుతే మీరు ఇన్ని జన్మ ఇన్ని సంవత్సరాల కార్యక్రమాలు వేస్టేగా. మరి ఏడుపు వస్తుంది కదా, మరి ఏడుపు వస్తే ఏం చేయాలి? ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం? పని చేయాలి. కరిష్యే వచనం తవ, ఎవడి వచనం? నా వచనం కాదు, ఆ గురువు వచనం. ఆయన ఏం చెప్పాడో అది చెయ్యి. మరి దానికి బ్యాక్గ్రౌండ్ వేసుకుని మనం ఇప్పుడు ఇలా కూర్చొని ఉన్నాం. ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో, సంస్కార మహోత్సవాలు లేవు, సహస్రకుండి యజ్ఞాలు లేవు, పెట్టదలుచుకున్న చోట పెట్టలేకపోయారు. మిషన్ ఆర్కే ట్రస్ట్ వాళ్ళు చేయకూడదు అంటే వాళ్ళు ఎంత హాయిగా మేము చేయమంటారు, ఓడరే వాళ్ళకి మాకు ముందు చెప్పలేదు కదా అని వాళ్ళు అంటారు. ఇది మీకున్నటువంటి పరిస్థితి. గురువుకి సంగతి ఆయన అక్కడి నుంచి చూస్తే ఎంత ఆనందిస్తాడో మనం చూసి, ఆహా మీకు ఏడుపు రావటం లే. ఆ గురువు ఏమనుకుంటాడు నా గురించి, ఏం చేస్తున్నాం మనం? అదే అర్జున విషాది. యు షుడ్ ఫీల్ దట్ ఎగోని, ఆ బాధ. ఇలా ఉన్నామే, బాధ వస్తే రైట్ అయిపోతారు. అది ఎప్పుడూ ఎందుకు మీరు రైట్ మారటం లేదు అంటే మీకు బాధ లేదు. బాధ ఉంటే గ్యారంటీగా మీరు మారుతారు. ఇతరులను మార్చడానికి ట్రై చేయరు, ఇతరులకి చెప్పరు ఎంత తప్పు చేస్తున్నారంటే. మీరు మీ యొక్క కలర్లో మీ యొక్క గురువు యొక్క శిష్యుడు యొక్క శిష్యుడిగా ఉంటూ, ఆ గురువు చెప్పింది తెలీదు, ఆ గురువు ఏజెంట్ చెప్పింది తెలీదు, నేను చెప్పింది తెలీదు, ఏం చేస్తున్నారు? మీకు అర్థమైంది అనుకుంటుంది వాళ్ళు చెప్పటానికి ట్రై చేసి మీ యొక్క ఒక ఇన్నర్ కరెంట్ డెవలప్ చేస్తున్నారు. వెరీ డేంజరస్ కరెంట్. ఎందుకంటే నువ్వే కాదు, నీతో పాటు ఆ గ్రూప్ వస్తుంది. యూ హ్యావ్ టు బేర్ ది రెస్పాన్సిబిలిటీ. ప్రాయశ్చిత్తం అందుకు చేయించారు గురువు గారు. మీకు తెలియదు ఎంత ప్రమాదం ఆధ్యాత్మిక జగత్తులో. ఎవ్రీథింగ్ మల్టిప్లైజ్, ఎవ్రీథింగ్ మల్టిప్లైజ్. మీరు చేసిన తప్పు మల్టిప్లై అవుతుందని ఎందుకు తెలియదు. ఎరువు వేసాం అనుకోండి, చెట్టుకి ఎరువు వేస్తాం, కలుపు మొక్కలు పెరుగుతాయి, కలుపు మొక్కలు ఎక్కువ పెరుగుతాయి, చివరికి చెట్టు ఏమవుతుంది? ముంచేత ఎరువు వేసే ముందు కలుపు మొక్కలు తీసేయాలి. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, తిడతాడు అర్జునుడిని. అర్జునుడినే తిడితే అసలు మనకి గురువు దగ్గరే లేవు అన్నది అర్థం అవ్వాలి మీకు. కానీ మీకు అర్హత ఉన్నది, లేకపోతే ఇది ఎందుకు వింటారు? ఇక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్నారు అంటేనే అర్థం ఏంటి అంటే మీకు అర్హత ఉందని. ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యారు అంటేనే అర్థం ఏంటి అంటే మీరు ఎంసెట్ పరీక్ష రాయొచ్చు, రాయొచ్చు కూడా, చదవకుండా కూడా రాయొచ్చు. మీరు ఉత్తీర్ణ తలకాయితం ఇచ్చేసి డ్రాప్డ్ అనొచ్చు. 90% మీరు ఏమి చదవకుండా చేస్తున్నారు. ఇది లెక్చర్ కాదు, నేను చెప్తున్నది భగవద్గీతలోని అర్జున విషాద యోగం. ఇలాగ మీరు ధ్యానం చేసుకోవాలి. కళ్ళు మూసి కూర్చుంటే రాయి అవుతారు మీరు. ఈ ప్రాసెసెస్ ఆఫ్ థింకింగ్, ఈ ఆలోచన విధానము, ఈ ఆలోచన విధానం రాగానే మొట్టమొదటి మీకు వచ్చేది ఏంటి అంటే ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్య ఆశ్చర్యవశ్చైన అంటే శ్లోకాలు అందించేస్తారు. మీరు శ్లోకాలు అందిస్తే లాభం ఏంటి? దాని భావం ఏమిటి? భావం ఏంటి అంటే శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. ఆశ్చర్యంగా చెప్పుకుంటారు, ఆశ్చర్యంగా మాట్లాడుకుంటారు, ఆశ్చర్యంగా చూస్తారు, ముడు చేస్తారు. విభూతి వస్తుందా, వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఆశ్చర్యవత్ పశ్యతి, తెలుసా వాళ్ళ ఇంట్లో విభూతి పడిందిట, వదతి. నేను ఇలా విన్నాను అంటాడు శృణోతి. కానీ ముగ్గురికి ఏమీ అర్థం కాలే, అసలు విభూతి ఎందుకు వస్తుందో తెలుసా? ఇది చెప్పుకున్న వాళ్ళు ఎవరికైనా తెలుసా? నాకు తెలిసి సత్సాయిబాబాకు ఒక్కడికే తెలిసేమో ఎందుకు అందులోంచి విభూతి వస్తుందని, మీతో ఎవరికి తెలియదు. పరిస్థితి అదమ్మా. ఆధ్యాత్మికత ఎంత దిగజారిపోయిందో. భగవద్గీతను పట్టుకునే తమాషా ఏంటంటే వీళ్ళందరూ భగవద్గీత సాధకులే చాలామంది. ఆశ్చర్యం లేదు, ఏమీ లేదు. ఇవాళ కోట అయిపోయిందా, ఇవాళ భగవద్గీత చదివేసామా? బచ్చాదిది ఓటో క్లాస్ పిల్లలు పారాయణ చేయిస్తాం, బట్టి కొట్టిస్తాం. మరి మీరు బట్టి కొడుతూ కూర్చుంటే ఎట్ట? యూ హ్యావ్ టు గ్రో అప్. నేను ఎదగలేకపోతున్నాను, ఇంత వయసు వచ్చినా అని ఏడుపు కావాలి. అది అర్జున విషాద యోగం అంటే ఆవేదన. కనుక మీరు చేసుకుంటూ ఈ శ్లోకాలను జాగ్రత్తగా చదువుకోండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమకురువత సంజయ. ఈ ఆవేదన పడుతున్నటువంటి అర్జునుడు గుడ్డివాడు. ఇక్కడ వీళ్ళందరూ కూడా నీ యొక్క చేతనత్వాలేని అర్థం చేసుకోండి. ధృతరాష్ట్రుడు ఎక్కడో కూర్చోలేడు. అప్పుడెప్పుడో హస్తినాపురంలో గుడ్డి ధృతరాష్ట్రుడు ఉంటే నీకేంటి లాభం ఇది చదివితే? నువ్వు కూడా ఈ రాష్ట్రాన్ని ధరించిన గుడ్డివాడివి. ధాతృత రాష్ట్రాన్ ధృతరాష్ట్రుడు. ఈ శరీరం అనేటటువంటి రాష్ట్రము నీకు ఉన్నది. ఈ శరీరం అనేటటువంటి రాష్ట్రంలో నువ్వు గుడ్డివాడిగా ఉన్నావు. నీకు తెలియదు ఈ శరీరం ఎందుకున్నా. ఏం తెలియదు నీకు, ఊపిరి ఎలా వెళ్తుందో తెలియదు, బ్లడ్ సర్క్యులేషన్ ఎలా వెళ్తుందో. మెడిసిన్ చదివిన వాళ్ళకి తెలుసు. కనీసం వాళ్ళు ఈ భౌతిక శరీరంలో గుడ్డివాళ్ళు కాదు కదా. అవగాహన అవుతుందా? కానీ మిమ్మల్ని గురువులు కోరుకునేది ఏంటంటే మీ ప్రాణమయ కోశంలోనూ మీరు గుడ్డివాళ్ళగా ఉండకూడదు, మీ మనోమయ కోశంలోనూ గుడ్డివాళ్ళగా ఉండకూడదు. ధర్మాలు తెలియాలి, శరీరం యొక్క ధర్మాలు తెలియాలి, ప్రాణమయ కోశం యొక్క ధర్మాలు తెలియాలి, మనోమయ కోశం యొక్క ధర్మాలు తెలియాలి. అప్పుడు అది ధర్మక్షేత్రం అవుతుంది. కానీ ధర్మక్షేత్రం ధర్మాలు తెలిస్తే ఏం లాభం? దాన్ని ఉపయోగించుకోవాలి మీరు. కురుక్షేత్రం అవుతుంది అంటే ఈ భౌతిక శరీరమే, దాని ధర్మాలు మీకు తెలిస్తే ఏమి పెట్టాలో ఏమి పెట్టకూడదో తెలుస్తుంది. అంటే ఇమీడియట్గా నేచర్ క్యూర్ అండ్ సంజీవిని ఇంపార్టెన్స్. అది లేకుండా ధర్మం లేదు, దాతరాష్ట్రము లేదు, ఏమీ లేదు. అందుకు అది ఇంపార్టెంట్. మీ వైటాలిటీ, ప్రాణమయ కోశం మీతో జాగృతం అవ్వాలి. ప్రాణమయ కోశంలో ఉన్న 72,000 నాడుల గురించి మీకు తెలియాలి. అది ప్రాణాయామం అవుతుంది. ఏం చేస్తున్నాం? గుడ్డి వాళ్ళలా చేస్తాం. నేను కోరుకునేది అటువంటి నేచర్ క్యూర్ హాస్పిటల్స్ విజృంభిద్దాం, చేద్దాం. డిసెంబర్ లోపల జరుగుతుందమ్మా, గురువులు తెలుసుకుని. కానీ ఏ యాంగిల్లో చేయాలి? దానికి తగనటువంటి వాళ్ళని ఏరిపారేయాలి. నాకు తెలిసి నేను కెమిస్ట్రీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒకే పోస్ట్ ఉంది, 64 మంది వచ్చారు ఒకే పోస్ట్. ఎంతమంది ఎన్నుకుంటాడు వాడు? అంటే మిగతా 63 మరి ఆ దమ్ము ఉండాలా? ఓ బోర్డు కెమిస్ట్రీ లెక్చరర్ ఉద్యోగానికి నువ్వు 63 ఏరిపారేస్తూ ఉంటే గురువుల కార్యక్రమానికి ఎవడు పడితే వాడిని రానివ్వటం తప్పు. అది మార్పు రాబోతుంది. రాబోతుంది కాదు, వచ్చేసింది. మీ అంతటి మీరు నిర్ణయించుకోండి. తర్వాత ఎలాగో నేను ఏరిపారేస్తా. ధర్మక్షేత్రం అంటే శరీరగత ధర్మాలు, అంటే శరీరం యొక్క ధర్మాలు. ఆహారం మారాలి, రెండోది ప్రాణమయ కోశం గురించి డాక్టర్లకి అనాటమీ గురించి ఎలా తెలిసిందో మీకు కూడా అలాగే తెలియాలి. బాడీ గురించి ఇప్పుడు డాక్టర్లకు అంతా తెలుసు కదా, తెలిస్తే ఏం చేయగలుగుతున్నారు? తెలుసని కబుర్లు చెప్పటంలే. గుండెని మార్చేయగలుగుతున్నారు, లివర్ని మార్చేయగలుగుతున్నారు. మీరు ప్రాణమయ కోశంలో ఆ పని చేయగలగాలి. ఎంతమందికి తెలుసు? మాకు తెలుసండి చక్రాలు ఉన్నాయని. చక్రాలు తెలుసు అంటాం, దాన్ని ఉపయోగించుకోవటానికి జమీన్ ఆస్మాన్ కా ఫరక్ హై. భూమి తెలిస్తే ఏం లాభం అయ్యా, ఉపయోగించుకోవటం రావాలిగా. ప్రాణాయామం అందుకు ఉపయోగపడుతుంది. కానీ ప్రాణమే కోశం ఒకటే సరిపోదు, మనమే కోశం గురించి తెలియాలి, వాటి ధర్మాలు తెలియాలి. అంటే బ్రెయిన్ యొక్క కాన్స్టిట్యూషన్ తెలియాలి, లంగ్స్ అండ్ హార్ట్ యొక్క సటిల్ కాన్స్టిట్యూషన్ తెలియాలి. హ్యూమన్ అనాటమీ కాదు, దాని సటిల్ కాన్స్టిట్యూషన్ తెలియాలి. అప్పుడు ఆ గుడ్డివాడు అడుగుతాడు, అంతా తెలిసిందయ్యా ఏం చేయాలి నేను ఇప్పుడు, నా మనస్సు మాత్రం ప్రాణమే కోశం కాదు, మనమే కోశం కాదు, నా పిల్లలే అలాగే ఉందయ్యా, మరి వాళ్ళెవరో పాండవులు ఉన్నారు నీలోనే చెప్తూనే ఉంటారు ఇది తప్పు అని. మా అటెండర్ ఒకసారి అడిగాడు నాతో, గురువులు కదా అంతా చూసుకునేది, నేను చేసే పని కూడా గురువులు భగవంతుడే కదా చేయిస్తున్నారు, మరి పాపం నాకెందుకు అంటుతోంది, వెధవది పాపం కూడా ఆయనకే అంటాలి కదా. అంటే నేను అడిగింది ఏంటంటే, అసలు నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నది తప్పు అని నీకు తెలిసి చేసావా తెలియకుండా చేసావా? తెలిసే చేసావు కదా, అంచేత లోపల ఉన్నవాడు చెప్పాడు వద్దని, నువ్వు చేసుకుంటే వాడు తప్పు చేశాడంటావేంటి? మీ వేషాలు అలా ఉంటాయి. గురువు చేస్తున్నట్టంతా, గురువుకి ఇదే పని, నీ ద్వారా వెధవ పనులు చేయించేది తప్ప ఆయనకు తృప్తి లేదు. అంటే ఆ గురువుని ఎంత నీచాతి నీచమైనటువంటి స్థితికి దిగజారుస్తున్నామో అనే ఏడుపు రావాలి. ఇదా నేను గురువుకి చేస్తున్నాను, ఇది నేను చేయటం, నేను చేస్తున్నాను, గురువు నా ద్వారా చేయటం, ఏడుపు రావాలా? అవును తప్పు జరుగుతుంది, దానికే ఉంది ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఏం చేస్తున్నాను నేను? సమవేతాయుత్సవ అని బాడీలోనే అందరూ ఉన్నాయి, మరి ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అర్థమైపోయింది కదా, ఏం చేస్తున్నావు? ఏమీ చేయటం లే, ధర్మక్షేత్రం గురించి ఏమీ చేయటం లే. కురుక్షేత్రంలో కూడా మీరు మీ కోరికలకి బానిసలై చేస్తున్నారు తప్ప యు ఆర్ నాట్ ది బాస్ ఆఫ్ యువర్ డిజైర్స్. నెక్స్ట్ సంజయ్ ఉవాచ. ఈ సంజయ అనేటటువంటిది ద్రష్టాస్థితి అన్నమాట, మనలో ఉన్నటువంటి ద్రష్టాస్థితి. అంటే మనలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు అనుకోండి, అప్పుడు మనలో ఉన్నటువంటి ద్రష్టాస్థితి చెప్తోంది, దృష్ట్వా తు పాండవ అనేకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపు సంగమ్య రాజా వచనమబ్రవీత్. రాజా అనేటటువంటి మాట మనస్సుకు ఉపయోగిస్తాం, రాజయోగము రాజగుహ్యము పతంజలి రాజయోగము ఇవంతా కూడా మనస్సుకు ఉపయోగిస్తాం మనం. అంచేత మనస్సు చెప్తోంది, ద్రష్ట మనస్సుని చూసి చెప్తుంది, మనస్సు ఎక్కడికి వెళ్ళింది? ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళింది, వెళ్ళి చెప్తోంది, పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చెమూం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఇంకా లాజిక్ స్టార్ట్ అయింది, కుతర్కం స్టార్ట్ అయింది. మొట్టమొదట దెబ్బ ఎక్కడ కొట్టాడు అంటే ద్రుపద పుత్రేణ, ద్రోణాచార్యుడికి ద్రుపదుడు అంటే కోపం కదా. చేత నీకు ఎదురుకుండా నుంచున్నారే నీతో యుద్ధం చేయటానికి వస్తానన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే నీ యొక్క శత్రువులే. మనస్సు చెప్తూ ఉంటుంది ఉపవాసం ఉంటే చాలా మంచిదని. ఆ మనస్సే మళ్ళా ఏం చెప్తుంది, నీకు డయాబెటీస్ ఉంది, కోమలా వెళ్ళిపోతావురా, ఉపవాసం చేయబాక, నీకు తెలుసా సాయి కూడా చెప్పాడు ఉపవాసం వద్దని, నీకు చెప్పాడు ఉపవాసం వద్దని, నీకు చెప్పలేదు సాయి, ఆవిడికి చెప్పాడు, వాడికి ఆవిడకో చెప్పాడు, ఏ పరిస్థితుల్లో చెప్పాడో నీకు తెలియదు. ఈ లాజిక్లన్నీ మనం చెప్పుకుంటాం, అనాలిసిస్ చేసుకోండి, ప్రతి శ్లోకాన్ని మీకు వ్యక్తిగతంగా అనలైజ్ చేసుకోవాలి. అంటే నీకు నచ్చనటువంటి వాళ్ళు ఇది నీ చేత చేయిస్తున్నారు. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. ఈ మంచి మార్గం వైపు తీసుకువెళ్ళేటటువంటి వాళ్ళు కూడా నీ శరీరంలోనే ఉన్నారు. దృష్టకేతుశ్చైకితాన కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంచిబోజశ్చ శైవ్యశ్చిన్నరపుంగవ యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. వీళ్ళందరూ కూడా శ్రీరామ శర్మ ఆచార్య, శిర్దిసాయి, సత్యసాయి, రామకృష్ణ పరమహంస, వీళ్లతో యుద్ధం చేయాలి మీరు ఇప్పుడు. వాళ్ళేమో మిమ్మల్ని ఏం పని చేయమంటున్నారు మీరు? నా నేను చేయను అంటున్నారు మీరు. కానీ వీళ్ళని చూసి భయపడకండి, గురువుని చూసి. వాళ్ళు ఏదో సర్వసమర్థులు అంటున్నారు, వాళ్ళకి ఏమీ జాత కాదు. మన శరీరంలో మీ ఆలోచనలకు తగిన మహారథులు కూడా ఉన్నారు. అస్మాకంతు విశిష్టాయే తాన్ని భోజద్విజోత్తమ నాయకామము సౌన్యస్య సంజ్ఞార్థాన్. ఈ గురువుల్ని ఎదిరించటానికి, గురువులు చెప్పినటువంటి మార్గంలో మీరు నడవకుండా ఉండటానికి, మీరు పిచ్చివాళ్ళలాగా బ్రెయిన్లో కొన్ని సెంటర్స్ ఉన్నాయి, గాయత్రి మంచిది అదో సెంటర్ ఏర్పడిపోయింది, రామకృష్ణ పరమహంస చాలా గొప్పవాడు అదో సెంటర్ ఏర్పడిపోయింది, కొంపలు అంటుకుంటున్నాయని అయినా వాటిని తుడిచేయి, వద్దు అవి నీ కొంప ముంచుతాయి, నీది అనుకున్న వాటన్నిటిని తీసి పారేస్తాయి. మరి ఎవరితో యుద్ధం చేయాలి వాళ్ళు? పేరు చెప్తున్నాడు, భవాన్ నువ్వే నాకు పెద్ద అథారిటీవి, భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తి స్తదైవ చ అన్యే చ బహవశూరా మదర్ధే త్యక్చ జీవితా నానాశస్త్ర ప్రహణ సర్వే యుద్ధ విశారద. మీరేమీ బాధపడొద్దు, శ్రీరామ శర్మ ఆచార్య అన్ని వదులకు రమ్మంటే మాకేంటిట, ఆయనే చెప్పాడు బాధ్యతలు కూడా చూసుకొని. మేము బాధ్యతలు చూసుకుంటున్నాం, నీకు ఇష్టమే కాదు ఆయన చెప్పాడని. మరి నాకు తెలియదు మీరు ఆయన చెప్పాడని చేస్తున్నారు, మీకు ఇష్టమే చేస్తున్నారు, కొంచెం జాగ్రత్త. మీకు ఇష్టమే చేస్తున్నారు, ఆయన చెప్పాడని చేయటం లేదు. కానీ లాజిక్ ఏం చెప్తున్నావు? ఆయన చెప్పాడని చేస్తున్నాను. ఈ ఏడుపు అర్థం చేసుకోండి, ఈ శ్లోకాలు చదువుతున్నప్పుడు ఈ ఏడుపు రాలేదనుకోండి పారాయణ అవుతుంది. తస్య సంజయనం హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినజ్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఆయ్ గురువులు అలా చెప్తున్నారా? నో అని మీ యొక్క స్వార్థము శంఖనాదం చేస్తుంది. తత శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖా సహసైవాభ్యంత్యశ్చ సశబ్దస్తుములోభవత్. ఇంకా ఈ గందరగోళంలో గురువులు ఏం చెప్పారో అవుట్. సశబ్ద స్థుములోభవత్, ఈ బాధ్యత ఉంది, ఆఫీసు బాధ్యత ఉంది, అబ్బాయికి పెళ్లి చేయాలి, అమ్మాయికి పెళ్లి చేయాలి, సినిమా టికెట్ మా అల్లుడు వస్తున్నాడు వాడికి సినిమా టికెట్ ఇప్పించాలి, టికెట్లు దొరకటం లేదు. ఈ తుమ్ముల నాదంలో, ఈ గందరగోళంలో గురువుల ప్రణాళిక హుళక్కి. తతశ్వేతేర్ హైర్యుక్తే మహతి స్యందనే స్థితో మాధవ పాండవాశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతు. ఆ టైం అప్పుడు కూడా లోపల ఉన్నటువంటి గురువు ఊరుకోడు. దివ్యౌ శంఖౌ ప్రదత్మతు, ఈ దివ్యము అనేటటువంటి మాట ఎక్కడ వచ్చినా సూర్యుడు అని గుర్తుంచుకోండి గీతలో. ఇంకో ఎవడు దివ్యత్వం ఉన్నవాడు లేడు. దివ్యత్వం అంటే వాడంతట వాడు కాంతి ఇవ్వగలిగేవాడు. ప్రపంచంలో సూర్యుడు తప్ప వాడంతట వాడి కాంతి ఇవ్వగలిగేవాడు ఇంకోటి లేదు. అంచేత ఆ కాంతి ప్రతిరోజు పొద్దున్నే సూర్యుడు వచ్చి మళ్ళీ నువ్వు నిద్రపోయేంత వరకు కూడా ఆ దివ్యౌ శంఖౌ ప్రదత్మతు. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మం మహాశంకం భీమకర్మావృకోదర. పాంచజన్యం పంచతత్వాలతో నిర్మించినటువంటి ఈ శరీరము దేనికి ఇవ్వబడిందో తెలుసుకుంటూ మిగతా శ్లోకాలు అన్వయించుకోండి. అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠర నకుల సహదేవశ్చ సఘోష మణిపుష్పకౌ. అంటే మీ శరీరంలో ఉన్నటువంటి పంచతత్వాలు కూడా సూర్యుడితో లింక్ పెట్టుకుంటే అక్కడి నుంచి వచ్చేటటువంటి శబ్దాలు, పాంచజన్యం యొక్క శబ్దం వినిపిస్తుంది మీకు, దేవదత్తం యొక్క శబ్దం వినిపిస్తుంది, పౌండ్రం అనేటటువంటి మహాశంఖం యొక్క శబ్దం సౌండ్ వినిపిస్తుంది, అనంత విజయం అనేటటువంటి యుధిష్ఠిరుడి యొక్క శంఖనాదం వినిపిస్తుంది, నకుల సహదేవుల యొక్క మణిపుష్పకం సఘోష మణిపుష్పకం అనే శంఖనాదాలు వినిపిస్తాయి మీకు. కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథ దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజిత ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశ పృథ్వీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖం దద్మౌ పృథక్ పృథక్. అంటే ఏంటి ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు ఒక్కడవి యుద్ధం చేయలేవు నాయన, యు ఫామ్ ఎ గ్రూప్, ఈ శంఖనాదం చేసేటటువంటి వాళ్ళ గ్రూప్ ఉంటే నీకు హెల్ప్ వస్తుంది. నువ్వు అక్కడికి కూర్చుంటే వాళ్ళు చేసేటటువంటి నీ బాడీ సెల్స్ చేసేటటువంటి నాదంలో గురువుల నాదం పోతుంది. కానీ ఇలాంటి చోట కూర్చుంటే భోజనానికి టైం అయిపోయింది, టిఫిన్కి టైం అయిపోయింది, మళ్ళీ టిఫిన్ చేయనిస్తారు చేయనివ్వరు, మరి ఏదో టైం టేబుల్ ఇచ్చారు అనే మాట వచ్చినా కదలకుండా కూర్చున్నారుగా, ఏం చేస్తారు, ఇరుక్కుపోయారు. అంచేత గ్రూప్ అక్కడ మీకు ఉపయోగపడుతుంది. సఘోషాధార్త రాష్ట్రాం హృదయాన్ని వ్యధారయత్ నభశ్చ ప్రథమిశ్చైవా తిములో వ్యనునాదేన్. ఈ సాధన మీరు నేర్చుకోవాలి. నభశ్చ పృథివీంశ్చైవా, మీ మూలాధారం నుంచి సహస్రారం వరకు ఈ దైవీ దివ్య శంఖాల నాదం ఉండాలి తప్ప మీ కోరికల శంఖనాదం ఉండకూడదు. అది ఈ అర్జున విషాద యోగంలో పెద్ద విషాదమే. మీకు నచ్చింది వదులుకోవాలి, మీ కోరికల్ని వదులుకోవాలి. చేత ఇక్కడ మూలాధార చక్ర సాధన, షట్చక్ర సాధన. అప్పుడేమవుతుంది, ధాత్ర రాష్ట్రాన ఈ గుడ్డిగా ఉన్నటువంటి ఈ శరీరం యొక్క, మూడు శరీరాలు గుడ్డిగా ఉన్నాయి కదా, భౌతిక శరీరం గుడ్డిగా పనిచేస్తుంది, ప్రాణమయ శరీరం గుడ్డిగా పనిచేస్తుంది, మనోమయ శరీరం గుడ్డిగా పనిచేస్తుంది, వాటి హృదయాలు వ్యధారయ దెబ్బతింటాయి. అధ వ్యవస్థితాన్ దృష్ట్వా ధాత రాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ. ఇంకా గదిలో కూర్చున్నాం, ఓడబడు చేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం, నాకు అంతా అర్థమైపోయింది, ఎవడు నా దగ్గరికి వస్తాడు, నా గురువు నా వెనకాతలున్నాడు. గదిలో మూలాధార చక్రం నుంచి ధైర్యం వచ్చేసింది. ధనురుద్ధమ్య ఐ విల్ ఫైట్ అన్నాడు, బయటకు వచ్చాడు. సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయ మేచ్యుత. పెట్టు రెండింటి మధ్య నాకు అర్థమైపోయింది, ఇంకేంది ఉంది, నా మూలాధార చక్రం జాగృతం అయిపోయింది, నా సహస్రారం జాగృతం అయిపోయింది. వచ్చాడు బయటికి, కొంపలు అంటుకున్నాయి. ఇక్కడ ఓకే, ఇక్కడ కూడా పెద్ద ఊపు లేదు కానీ ఓకే. గది అలా దాటుతాం, ఏం జరుగుతుందో చూడండి. యావదేతాన్ నిరీక్షేయం యుద్ధు కామానవస్థితాన్ కైర్మయాస యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఇంకేముంది, నేను అందరినీ చంపేస్తాను, గురుశక్తి ముందు ఏముంటుంది, చూస్తాను ఎవరితో యుద్ధం చేయాలో అన్నాడు. యోక్ష్యమానాన వేక్షేహం ఏ తేత్ర సమాగతా ధార్త రాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రీచికీర్షివ. గుడ్డివాడు ధృతరాష్ట్రుడు, శరీరానికి బుద్ధి లేదు, కోరికలకి బుద్ధి లేదు, మనస్సుకి బుద్ధి లేదు, దే ఆర్ బ్లైండ్. చూస్తాను నాతో ఎవడు యుద్ధం చేస్తాడు, నన్ను ఎవడు లొంగ తీసుకుంటాడు అని బయటకు వచ్చాడు. ఏవ ముక్తో సంజయువాచ ఏవ ముక్తో హృషీకేశో గుడా కేశేన భారత సేనయోర్భయోర్ మధ్య స్థాపయిత్వా రథోత్తమం. అప్పుడు మిమ్మల్ని మంచి మార్గాన్న నడిపించటానికి రెడీగా ఉన్న మీలో ఉన్నటువంటి గురువు యొక్క ఏజెంట్, ఆ ద్రష్టా స్థితిలో ఉన్నటువంటి కృష్ణుడు ఏం చేస్తాడు అంటే, సరే నువ్వు చూస్తానన్నావు కదా పద అన్నాడు. ఎక్కడాపేడు, స్థాపయిత్వా రథోత్తమం భీష్మ ద్రోణ ప్రముఖత సర్వేశాంచమహీక్షితాం ఉవాచపార్థ పశ్చైతాన్ సమవేతాన్. చూడవా ఎవరున్నారు నీతో యుద్ధం చేయడం, నీ భార్య ఉంది, నీ నాన్న ఉన్నాడు, నీ పిల్లలు ఉన్నారు, నువ్వు బయటకు వచ్చేసరికల్లా వాళ్ళ కోరికలు ఉన్నాయి, రెడీగా యుద్ధం చేయడానికి ఉన్నారు నీతో, నువ్వేమో రెడీ ఐఎమ్ ఫైట్ అన్నావు. తత్ర పశ్య స్థితాన్ పార్థ పితృన్ అధపితా మహాన్. భావం అర్థమవుతుంది కదా, ఎవరిని చూశాయంటే వాళ్ళ పితరుల్ని, తాతల్ని. ఆచార్యాన్ మాతులాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీస్తథ. మేనమామల్ని చూశాడు, బంధువుల్ని చూశాడు, గురువుల్ని చూశాడు, అన్నదమ్ముల్ని చూశాడు, పిల్లల్ని చూశాడు, మనవల్ని చూశాడు, స్నేహితుల్ని చూశాడు, శ్వశురాన్ సుహృదశ్చ మామల్ని కూడా చూశాడు. సుహృదశ్చైవ, నీ మేలు కోరేవారు అనేటటువంటి ముసుగులో వచ్చేటటువంటి నీకు అన్యాయం చేస్తున్నారు అనే భావం లేదు, వాళ్ళను కూడా చూశాడు. కానీ వాళ్ళు రెండు వైపులా ఉన్నారు, అది ఇటు ఉన్నారు అటు ఉన్నారు. కొంతమంది నీకు హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది నీకు హెల్ప్ చేయని వాళ్ళు ఉంటారు. కానీ హెల్ప్ చేయని వాళ్ళ సంఖ్య ఎక్కువ, 11 వచ్చేవాడి, హెల్ప్ చేసేవాళ్ళ సంఖ్య 7 చక్రాలే. ఏడు అక్షోహిణీలు అంటే నీ యొక్క ఏడు చక్రాలే నీకు హెల్ప్ చేయాలి, నీ ఎండోక్రినాలజీయే నీకు హెల్ప్ చేయాలి. తాన్ సమీక్షసి కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయావిష్ట విషీదన్నది మా అర్థం. గదిలో కూర్చున్నటువంటి ఆయ అన్నదంతా కూడా కృపయా పైం చేస్తాను, ఇంకా ఇప్పుడే పుట్టాడు వీడు, వీడు ఆయా అమాయకుడు, నేను పక్కన లేకపోతే వీడు ఎలా జీవిస్తాడు, వీళ్ళ కోసం నేను ఇంకా చేయాలి కదా, నా బాధ్యతలు ఉన్నాయి, నువ్వేదో గురువు వచ్చే ఇక్కడ కూర్చోబెట్టి ఆయనే ఏదో నాలుగు లెక్చర్లు ఇచ్చేస్తావా ఏంటి. లెక్చర్లు అందరూ ఇస్తారు, బాధ్యత కృపయా పరయా విష్ణు, అసలు అది బాధ్యతయ్యా, అది కూడా ఏంటి, చేతకానటువంటి వాళ్ళకి హెల్ప్ చేయకపోవటం తప్పు కదా. అర్జున వాచ గాంధీవం పట్టుకుని మూలాధార నుంచి సహస్రారం వరకు ప్రాణాయామం చేసి ఘోష విని చేసేస్తా యుద్ధం అన్నటువంటి ఏమంటాడంటే, దృష్ట్వే వంశజనం కృష్ణ యుత్సం సముపస్థితం, దెబ్బలాడటానికి నా వాళ్లే వచ్చారే, సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశిష్యతి, ముఖం ఎండిపోతుంది, నాలిక ఎండిపోతుంది, నా అంగ ప్రత్యంగాలన్నీ ఎండిపోతున్నాయి, వేపదిశ్చ శరీరేమే రోమహర్షస్య జాయితే, భయంతోనూ ఆనందంతో రెండింటితోనూ కూడా జుట్టు నిక్కబడుచుకుంటుంది, ఇక్కడ దుఃఖంతో నిక్కబడుచుకుంటుంది, వీళ్ళని వదిలేసుకుని ఎక్కడికి వెళ్తాం, అక్కడ మాత్రం ఏముంది, ఏముంది అక్కడ మాత్రం. అందులో రాముడే చెప్పాడు మఠాధిపతులు అది అవుతే కుక్కగా పుట్టాల్సి వస్తుందని, నేను కుక్కగా పుట్టను, కుక్క బతుకు బతుకుతాను ఈ జన్మలోనే అని నిర్ణయించుకుంటాడు. గాంధీవం సంసతే హస్తాత్, దేంతో యుద్ధం చేయాలో చేతిలోంచి పట్టు తప్పిండి, త్వచ్చైవ పరిధయ్యతే, శరీరం ఏంటవుతుంది, మంటమండుతోంది, నచ శక్నోమ్యవస్థాతం భ్రమతి వచమేమన, తల తిరిగిపోతుంది, నాయనో నేనేదో యుద్ధం చేస్తానని బయటకు వచ్చాను, నిమిత్తాన్ని చెప్పశ్యామి విపరీత అందులో నా ఎడం కన్న దూరుతుంది, ఆడవాళ్ళు అవుతే వాళ్ళకి ఏం కన్నా దూరుతుంది, కుడికన్నా దూరుతుంది, నిమిత్తాన్ని చెప్పశ్యామి శకునం బాగోలేదు, లేకపోతే యుద్ధం చేసేసేవాడిని నేను, నిమిత్తం అంటే శకునాలు, విపరీతాన్ని కేశవ అర్జునుడు ఎవరికి చెప్తున్నాడు అంటే కృష్ణుడికి చెప్తున్నాడు, వచ్చిన పెద్ద గొడవ ఇదంతా, నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమావి, నా వాళ్ళని నేను చంపుకుంటే అట్ట, మంచి మార్గం కాదది, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కింబ గైర్జీవితేనవా, వేదవది నాకు అంతా త్యాగం చేసేస్తున్నాను నేను, నాకు రాజ్యం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, సుఖాలు ఏమీ అక్కర్లేదు, ఏషా మర్దే కాంక్షితన్నో రాజ్యం భోగా సుఖాని చ, ఇది తప్పు చేస్తున్నారు మీ పిల్లల శ్రేయస్సుకి, దానికోసం చేయటం లే, మనం గురువు యొక్క పని చేయటానికి చేస్తున్నాం, నీ పిల్లల బతుకు దాన్ని బాగు చేసుకోవటానికి మనం ఏం చేయటం లే. కానీ ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు, ఏషామర్ధే కాంక్షితున్నో, ఎవరి కోసం అయితే ఈ రాజ్యాన్ని కాంక్షిస్తున్నాను, రాజ్యం భోగా సుఖాని చ, ఈ రాజ్యాన్ని సుఖాని, తాయిమే అవస్థిత యుద్ధే ప్రాణాంశక్త్వా ధనాన్ని చ, ఆ వాళ్లే ఎవరి కోసం అయితే నేను ఈ రాజ్యాన్ని కాంక్షిస్తున్నానో వాళ్లే చనిపోతే ఇంకెందుకయ్యా ఈ రాజ్యం, అంటే మీరు గురువుల యొక్క పని కాదు చేసేది, ఎవరు పని చేస్తున్నారు, మీ పిల్లలు మీ వాళ్ళకి మేలు జరుగుతుందేమో అనుకుంటేనే ఈ ఏడుపు వస్తుంది, లేకపోతే ఈ ఏడుపు రాదు. ఆచార్య పితర పుత్ర తదైవ చ పితామహ మాతుల శిశిర పౌత్ర శాల సంబంధినస్తదా, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇక్కడ ఏంటంటే శాల, బ్రదర్ ఇన్ లా, ఈ బ్రదర్ ఇన్ లాలు వీళ్ళు అందరూ కూడా చనిపోతారు. ఏతాన్నహంతమిచ్చామి ఘనతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిన్నుమహీకృతే, వీళ్ళందరినీ చంపి నాకు ఈ రాజ్యం అక్కర్లేమి, ఎంత ఐడియల్ మ్యాను. గది లోపల ఏంటన్నాడంటే గురువుగంతా చేసేస్తానన్నాడు, బయటకు వచ్చేసరికల్లా హీ బికమ్స్ ఎ వెరీ ఐడియల్ మ్యాన్, వీళ్ళందరినీ చంపి నేనేం భోగం చేసుకుంటా వద్దన్నాడు. నిహత్ సహత్ నిహత్యార్ధాత రాష్ట్రాన్న కాప్రీతి సార్జనార్దన పాపమేవే శ్రేయస్మాన్ హత్వైతానాదతాయన. ఇంకోటి నీకు తెలుసునో తెలియదో కృష్ణ, చంపితే పాపం వస్తుంది, అందులో నువ్వు చంపిస్తున్నావు, కృష్ణుడు బెదిరిస్తున్నాడు యాక్చువల్గా, అక్కడ వీళ్ళందరినీ చంపేస్తే నువ్వు కారణం అవుతావు, లాలో దాన్ని ఏదో అంటారు, హీజ్ రెస్పాన్సిబుల్. ఏమంటారు ఆ టెక్నికల్ వర్డ్, ఇక్కడ ఎవరు లాయర్ గారు ఉండాలి, విడిపోయాడా లాయర్? లయబిలిటీ, యు ఆర్ లయబుల్ ఫర్ దట్. నన్ను చంపమంటున్నావు నువ్వు, వాట్ డూ యూ థింక్? నీకు తెలుసా కర్మ అనేది ఉంది, కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది. నువ్వు నన్ను చంపమంటున్నావు నువ్వు, ఏమవుతుంది నీకు? పాపమేవా శ్రేయస్మాన్, పాపం వస్తుంది ఆయన. అది కృష్ణుడు తెలియదు అది. తస్మాన్ నారహ వయం హంతుం ధాత రాష్ట్రాన్ స్వబాంధ, అందులో మన వాళ్ళని చంపుకుంటున్నాం ఇంకా పాపం. నారహ వయం, అర్హం లేదు వాళ్ళని చంపకూడదు మనం, తప్పు చేస్తున్నాం మనం. స్వజనమ్మే కథం మహత్వా సుఖిన శ్యామ, అందులో మన వాళ్ళని చంపుకుని సుఖమే వస్తుందా, నీకు తెలియదా? అదే మాత్రం పాపం. కృష్ణుడు బలే శిష్యుడు దొరికాడు. నా అదృష్టం పాపం మీరెవరు నన్ను అలాగా అంటలే, మీరు చేయరు కానీ ఈ క్వశ్చన్ నాకు వేయలే. అప్పుడు కృష్ణుడి కంటే నేను కొంచెం బెటర్ స్టేట్లో ఉన్నా. యజ్ఞప్యేతేన పశ్యంతి లోభోపాత చేసేస కులక్షయం కృతం దోషం మిత్రద్రోహేచ పాతం. వాళ్ళకి తెలియటం లేదు పాపం, కానీ మిత్రద్రోహం నమ్మి వచ్చారు నా దగ్గరికి, వాళ్ళని చంపేస్తే అట. కథం నజ్ఞేయమస్మాభి పాపాదస్మాన్ నివర్తితం కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్భి. మీకు తెలుసా కులమే నాశనం అయిపోతుంది. ఏ కులం వీళ్ళు యదువంశం గురించి మాట్లాడుకుంటున్నాడు వాడు, నీ కులం కూడా పోతుందని. భలే బుర్రలు ఉంటాయి శిష్యుల బుర్రలే బుర్రలు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతన, అందులో నువ్వేంటే ధర్మగోప్త, ధర్మాన్ని స్థాపించడానికి వచ్చినవాడు. మళ్ళా ఆయన గోల్ చెప్తున్నాడు, కృష్ణుడు మర్చిపోయాడని. ధర్మస్థాపనకు వచ్చినటువంటి నువ్వు కులధర్మ సనాతన, సనాతనమైనటువంటి కులధర్మాన్ని నాశనం అయిపోతే ఎట్టాయా? నువ్వు మర్చిపోయావా? తప్పు కదా నన్ను ఇలాంటి యుద్ధం చేయమంటాం. ధర్మక్షయే కులం కృచనం అధర్మం విభవాచ్యుత. మరి ధర్మం నాశనం అయిపోతే అధర్మం అయిపోతుంది, ఇంకా నీ జన్మకి వాల్యూ ఏ ఉందన్నాడు. నువ్వేదో పెద్ద గురువుని అంటున్నావు, నీకేం తెలుసు మేము ఎంతమందితో ఏమేం చెప్తాము, ఎంతమందికి మేము జవాబిచ్చుకోవాలి. నువ్వేదో మూడ్ వచ్చేసిందని చెప్పేస్తావు, నువ్వేదో మూడ్, వేవరింగ్ మూడ్స్, అసలు స్థిరత్వం లేదు, ఓ గోల్ లేదు, ఓ లక్ష్యం లేదు. మాకు చాలా స్పష్టమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి, దానికోసం పని చెయ్యకపోయినా. నువ్వు దానికోసమే కదా పుట్టావు. మరి చంపకు. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియ స్త్రీషు దుష్టాసు వాష్ణేయ జాయతే వర్ణ శంకర శంకరో నరకాయవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియ. అసలు ఈ అధర్మ స్థాపన జరిగితే ఏమవుతుందో తెలుసా? నీవు పితరులు లుప్త పిండోదక క్రియ, వాళ్ళకి తిండి ఉండదు, పిండం పెట్టేవాడవుడు ఉండడు. ఎంత పాపం మూటగట్టుకుంటున్నావో చూసుకో. ఇప్పుడే కాదు యుద్ధంలోనే ఇంకా పితరులు పోయారు, ఆ పితరులు పోతే ఇంకా ఎన్ని యుగాల వరకు వాళ్ళకి ఏమి ఉండదు. ఈ పాపం అంతా ఎవరిది? నీది కృష్ణ, నాది కాదు. నువ్వు నన్ను చంపమంటున్నావు, యు ఆర్ లయబుల్ ఫర్ దట్. బెదిరిస్తున్నాడు కృష్ణుడిని. కొంచెం మీరు నేర్చుకోండి అయ్యా గురువుని బెదిరించడం. మీకు చేతకాకే గురువులు మిమ్మల్ని బెదిరిస్తున్నారు. ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకేనీతం వాపో భవతి. నేను విన్నానయ్యా ఇది, నేనే అంటున్నాను అనుకోకు. కృష్ణుడు మొహం ఎర్రబడి ఉంటుంది ఇదన్నా వినగానే, గ్యారంటీగా. మరి ఎంతైనా అర్జునుడికి కృష్ణుడు సత్తా తెలుసు కదా, భయపడ్డాడు. నేనే వంటలేదు, నేను విన్నానన్నాడు. ఇదంతా నేనే వంటలేదు బాబోయ్, పెద్దలు చెప్పగా విన్నాను. ఓ జనార్దన, కులధర్మాలు నశించిన వారికి నిరవధికముగా నరకప్రాప్తి తబ్బిదని ప్రతీతి. నేనే అనలేదయ్యా. నో 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 నో, నా మీద ఆ దృష్టి పడబాక. డోంట్ బి యాంగ్రీ విత్ మీ. మీకు చెప్తున్నానయ్యా బాబు, నేను విన్నా భగవద్గీతలో ఇలా ఉందని. నేను మిమ్మల్ని ఏమంటలే బాబు, ప్రతీతి అది. అహో బత మహత్ పాపం, ఇంకా ఎక్స్క్లమేటరీ మార్క్ అనమాట. అమ్మో అహో అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితామయం యద్రాజ్యసుఖ లేభేన హంతుం స్వజనముజ్జత. ఈ తుచ్చమైనటువంటి భౌతిక రాజ్యం కోసమా మనం ఇంత గొప్ప పాపం చేయబోతున్నాం? అందు కూడా ప్లాన్డ్గా, ఏదో ఒక ఇమోషన్ వచ్చేసి చంపేస్తే ఓకే. వ్యవస్థితాన్ ప్లాన్డ్గా మనం చంపడానికి రెడీ అయ్యాం కృష్ణ. అబ్బో నరకం ష్యూర్, నీకు నాకు కూడా తప్పదు, జాగ్రత్త. ఎది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ ధాత రాష్ట్రేరణేహన్యు తన్మే క్షేమతరం భవేత్. అయినా ఎందుకమ్మా ఈ రాజ్యం? వాళ్ళ చేతిలో మనం చచ్చిపోదాం. మనకి మోహాలేం లేవు కదా, మన కోరికలేం లేవు కదా, నిస్వార్థంగా ఉన్నాం కదా, ఇంకెందుకు వాళ్ళని చంపడం? మనం వాళ్ళు మనని చంపేస్తారు, గొడవ వదిలిపోతుంది. రైట్ అన్నాడు. ఇంత చెప్పాక సంజయ్ వాచ, జరిగిందేంటో చూసుకోండి. మీరు కూడా అంచేత గురువుల పని చేయటం మానేస్తారు, చేయటం చేసి మీ అవస్థ లేదు మీరు చేస్తూ ఉంటారు. ఆ పరిస్థితి ఎలా ఉందిట అంటే, ఏవ ముక్తార్జున సంఖ్యే రథోపస్తవుపావిశత్. ఈ శరీరం అనే రథం ఉన్నది, కానీ రథాన్ని ఆపేస్తాం, మంచి కార్యానికి వినియోగించాం, గురువు యొక్క కార్యానికి వినియోగించాం. విసృజ్య సశరం చాపం చచ్చిన నేనేమీ చెయ్యను. ఎందుకంటే వాడున్నాడు, వీడున్నాడు, వీళ్ళున్నారు, వీళ్ళందరితో నేనెక్కడ యుద్ధం చేస్తాను. శోక సంవిఘ్న మానస, ఇది అర్జున విషాదయోగం యొక్క నూతన యుగ ధర్మాన్ని మీరు పట్టుకోవటానికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్. అర్జున విషాదయోగం పారాయణ చేస్తున్నప్పుడు ఈ శ్లోకాల యొక్క మహత్యాన్ని అర్థం చేసుకుని, ఆ డెప్త్ని అర్థం చేసుకుని, మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని సవరించుకోవటానికి భగవద్గీతని మీరు ఇలా ఉపయోగించుకోండి. జయ గురుదేవ్. వీలవుతే ఈ 18 రోజుల్లో, ఈ రోజుల్లో, ఈ 3-4 రోజుల్లో 18 అధ్యాయాలు ఇలాగే పూర్తి చేసేస్తాను నేను. కానీ పూర్తి చేయటంలో నా ఉద్దేశం ఏంటి అంటే, మీరు మీరు ఆల్రెడీ తీసుకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ పూర్తి చేయలేని వాళ్ళు పెద్ద కార్యక్రమాలు చేయలేరు. అందుకే బ్యాక్గ్రౌండ్ చూస్తారు, ఎప్పుడు వీడు ఎక్స్పీరియన్స్ ఏంటని. మన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఏ కార్యక్రమాన్ని పూర్తిగా కరెక్ట్గా చేయలేకపోతున్నాము, అది కూడా ఎప్పుడు మనసులో ఉండాలి. జయ గురుదేవ్. నాకు తెలియదమ్మా, ఇంక మీ ఇష్టం, మీ ఇష్టం. నాకు ఇంకేముందమ్మా, నేనే కాదంటున్నాను, బట్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫైనాన్స్ గురించి కానీ. అండ్ ఎట్టి పరిస్థితుల్లో మిషన్ ఆర్కే ట్రస్ట్ ఇన్వాల్వ్ అవ్వదు, కానీ వ్యక్తులు మిషన్ ఆర్కే ట్రస్ట్ అనుకుంటున్నారు, అది ఫూలిష్నెస్. భావం అర్థమైందో లేదో నాకు తెలీదు, చెప్పేటట్టు భావజన్ నాది. మిషన్ ఆర్కే ట్రస్ట్ అనేటటువంటి దాని లాజ్ బైలాజ్ ఏవో ఉన్నాయి, దాని డబ్బులు ఏవో ఉన్నాయి, దానికి దీనికి సంబంధం లే. కానీ మిషన్ ఆర్కే ట్రస్ట్లో ఉన్నాము అనుకునేటటువంటి వాళ్ళు ఏం చేయాల నాకు తెలీదు. లేకపోతే యద్రాజ్య సుఖలాభం, గురువుగారు వద్దన్నారు చేయకూడదు, పాపం వస్తుంది. గురువు వద్దంటే చేస్తావా? అది ఉంది ఒక వ్యూ. కానీ మెయిన్ ఏంటంటే, నేను అనేక సార్లు మీతో చెప్తూ ఉంటాను, చేస్తున్న పని ఆపి కొత్త దానికి వెళ్ళకండి, ఫినిష్ ఏ ప్రాజెక్ట్. కానీ ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేయటానికి మీకు ప్రస్తుతం ఉన్నటువంటి మానసిక స్థితి కరెక్ట్ కాదు. కానీ మానసిక స్థితి మారటానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? తక్షణం మారిపోతాడు. 18 అధ్యాయులు విన్నాడు, మారిపోయాడు. కృష్ణుడికి నరకం వస్తుంది అన్నటువంటి వాడు కృష్ణుడితో కలిసి నరకంలోకి వెళ్ళటానికి రెడీ అయిపోయాడు. జయ గురుదేవ్. అవతారము నిత్యావతారము, కృష్ణావతారము అనేది ఎందుకు వస్తుంది అంటే, రెండు కార్యక్రమాలతో వస్తుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. అంచేత కృష్ణావతారం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే, సాధువుల్ని రక్షించటానికి, దుష్కృతుల్ని తీసివేయటానికి. దుష్టుల్ని తీసివేస్తే తప్ప సాధువులు చేయలేరు. అంటే డాక్టర్ ఒక ఆపరేషన్ చేశాడు, అది కృష్ణావతారం. కానీ డాక్టర్ ఆపరేషన్ చేశాక మందులు పనిచేయటం అనేది డాక్టర్ చేతిలో లేదు, నీ శరీరం యొక్క నిత్య జీవిత విధానం మీద ఆధారపడి ఉంటుంది. అది బతకాలనుకుంటే బతుకుతుంది. అంచేత బతకాలని నీలో ఉన్నటువంటి ఆకాంక్ష దత్తుడు. ఇజ్ ఇట్ క్లియర్? అంచేత మీలో దత్తుడు ఉన్నాడా లేదా? మీకు బతకాలని ఉంది కదా, అందులో మామూలుగా కాదు, ఈ లెవెల్లో బతకాలని ఉంది. అంచేత దత్తుడు ఎక్కడున్నాడు? నిత్యావతార దత్తక్షేత్రంలో లేడు. ఎడ్యుకేషన్ అనేది కాలేజీలో లేదు, నీ బ్రెయిన్కి వెళ్ళాలి. నీ బ్రెయిన్కి వెళ్ళటానికి కాలేజీకి వెళ్ళు. కానీ కాలేజీలోనే నువ్వు చదివిన చదువు వదిలేస్తే ఐ మే క్లియర్? అంచేత నిత్య దత్తావతార క్షేత్రముగా దత్త సాంప్రదాయాన్ని శృతి సాయి ప్రపంచంలోకి తీసుకొచ్చాడు. అక్కల్కోట్ మహారాజ్ ఇద్దరు సమకాలీకులే, ఒకళ్ళ పనికి ఒకళ్ళు సహకరించుకున్నారు. అక్కల్కోట్ మహారాజ్ ఏమో అధర్మ నిర్మూలనకి పనిచేశాడు, స్వాతంత్ర సంగ్రామ యోధుల్ని తయారు చేశాడు. శృతి సాయి స్వాతంత్రం వచ్చాక కావలసినటువంటి పని వ్యక్తులు ఎలా చేయాలో దానికి చేశాడు. ఇవి జంట అవతారాలు. కొంచెం ఆ క్లాసులు నేను 2, 3, 4 తారీఖుల్లో భీమవరంలో చెప్పటానికి రెడీ చేయమన్నాను నేను. సాయి, ద న్యూ ఈరా కాన్షియస్నెస్, నవయుగ చేతనత్వము సాయి, అది నిర్మాణాత్మకం. సాయి ఇది అక్కల్కోట్ మహారాజుది. దత్తుడి యొక్క ఈ డబుల్ వర్క్, పరిత్రాణాయ సాధునాం సాయిది, వినాశాయ చ దుష్కృతాం అక్కల్కోట్ మహారాజుది. అది ఇంకా ప్రపంచానికి తెలియజేసేటటువంటి బాధ్యత ఉన్నది. ఈ ఇద్దరు కూడా 3 శరీరాలతో చేస్తారు, స్థూల, కామమయ, మనోమయ శరీరాలతో. అవి మాణిక్య ప్రభు, శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి. ఇంచేత ఎప్పుడో చెప్దాం అనుకున్నాను నేను అది, కానీ అది కూడా నేను ఇంకా దత్త సాంప్రదాయాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాను. కానీ దత్త సాంప్రదాయానికి ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు ఒక కండిషన్ పెట్టారు గురువులు. ఏంటి అంటే సహస్ర దత్త విగ్రహ స్థాపన జరగాలి. అంటే ఆ విగ్రహంలోంచే ఆ కల్ట్ బయలుదేరుతుంది. సాయి కల్ట్ ఉంది అంటే శుద్ధి సాయి టెంపుల్స్ వస్తాయి. మరి దత్త ఇది రావాలి అంటే 1000 దత్తుల్ని స్థాపించాలి. దీనికి 2 ప్రకారాలుగా చేయదలుచుకున్నాను నేను. మొట్టమొదటి నా కోరిక ఏంటంటే మీరెవరు ఇన్వాల్వ్ కాకుండా కొత్త వాళ్ళని ముందు పెట్టి చేయండి, ఇంకా మీరు రెస్ట్ పుచ్చుకోండి, మీరు గైడెన్స్ ఇవ్వండి. నా కోరిక అది, మీరెవరు ఇన్వాల్వ్ అవ్వకండి. కొత్త వాళ్ళతో ఒక సమితి ఏర్పాటు చేసుకోండి. మీరు ఇన్వాల్వ్ అవుతే మీరు కొత్త వాళ్ళగానే ఉండాలి. మీరు మళ్ళీ పాత లింక్స్ ఉండకూడదు మీకు. అది కొత్త వాళ్ళు అంటే అర్థం అది. ఇప్పుడు ఇక్కడ నుంచి రూట్అవుట్ తీసి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతే ఇక్కడ రూట్స్ ఉండవుగా. అంచేత ఇన్నాళ్ళు మీరు ఏ సంస్థలో పనిచేస్తున్నా, ఏ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్నా దానికి చెందకుండా దత్త సాంప్రదాయాన్ని ప్రపంచానికి అందజేయటానికి ముందు 1000 దత్త విగ్రహాన్ని స్థాపన చేయాలి. దానికి 2 విధానాలు ఉన్నాయి. ఒకటి, నిన్న వచ్చిన ఆయనతో చేతులు కలిపి ఇంచాలంటే ఆయనకి శాస్త్రము తెలుసు, దాన్ని చెప్పగలిగేటటువంటి ఎబిలిటీ కూడా ఉంది. అది చాలా ఇంపార్టెంట్. మనం ఎలా చెప్పుకుంటాం అంటే చెప్పి చేసే పని ఆపేసేటటువంటి పరిస్థితి ఉంది, అది అర్థం చేసుకోండి. ఆ హ్యాబిట్ అయిపోయింది మీకు, కొత్త వాళ్ళని పెట్టుకోండి. మీరే కొత్తగా మారవచ్చు, ఐఎమ్ నాట్ సేయింగ్, బట్ యూ షుడ్ బి ఎ న్యూ మ్యాన్. ఒక గ్రూప్గా ఏర్పడండి. లక్ష్యం ఏంటి? 1000 దత్త విగ్రహాలను స్థాపించాలి. May 15 లోపల మీరు 1000 స్థాపించగలిగితే అంటే ఏంటి, 1500 రూపాయలు ఇవ్వగలిగే 1000 మీరు పట్టుకోగలిగితే అయిపోతుంది. 1500 ఈజ్ నాట్ ఎ వెరీ కాస్ట్లీ థింగ్ ఫర్ ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్, ఎవరికైనా, ఈవెన్ ఫర్ సో కాల్డ్ లోవర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్. 1500 ఎవరైనా ఇవ్వగలరు. వాళ్ళ అల్లుడు ఇంటికి వచ్చాడంటే వాడిని సినిమా తీసుకెళ్ళటానికి 1500 అయిపోతుంది. బాబు అల్లుడు నువ్వు రాకు అంటే చాలు, ఈ కార్యక్రమం కోసం నువ్వు వచ్చి నువ్వు ఇచ్చావనుకొని ఆ అల్లుడి పేరు మీద ఇచ్చేయండి. విగ్రహం సైజు కూడా నాట్ ఇంపార్టెంట్, ఏది అవైలబుల్లో దాన్ని లాగేసుకోండి. డూ ఇట్ ఇమీడియట్లీ స్టార్టింగ్ ఫ్రమ్ 1 May. ఈ లోపల విగ్రహం ఎలా ఉండాలి అన్నది మీరు నిర్ణయించుకోండి. ఆయన్ని కలుసుకుని యంత్రం కూడా ఇచ్చారా, వెరీ గుడ్. కానీ ఏంటమ్మా, ఓకే ఓకే అమ్మా, ఇంకా మీరు మాత్రం పరిగెట్టించండి. అండ్ నేను ఒకటే చెప్తున్నాను, మీరు కనుక దత్త సాంప్రదాయ ప్రచార సమితిలో ఉంటే మిగతా దాంట్లోంచి యు రిజైన్ అండ్ డెన్ డూ దట్ వర్క్. ఇంకా మీ ఇష్టం, అది దేనికి ప్రాముఖ్యత ఇస్తారు? ఏమీ పని చేయలేనటువంటి మీ ఎక్స్గా, అంటే వుడ్ బి ఎక్స్, దీనికి మీకు ఎంత టైం ఇస్తున్నాను నేను? 15 డేస్ ఓన్లీ. ఎక్కడైనా స్థాపించేయండి. మీరు రెండు గ్రూప్స్గా చెప్తున్నాను నేను. ఒక గ్రూప్ ఏంటి అంటే కంట్రోల్డ్ బై, ఆయన పేరేంటి, అన్నదానం చిదంబర శాస్త్రి గారితో. ఇంకొక గ్రూపు మీది, మన అనుగ్రహ పీఠాలు ఎక్కడున్నాయో. నాకు తెలిసి ద ఓన్లీ వన్ అనుగ్రహ పీఠ దట్ ఈజ్ యాక్టివ్ ఈజ్ ఇన్ ఎట్ ఒంగోలు. అక్కడ ఒక విగ్రహం వెళ్ళిపోవాలి. మిగతా అనుగ్రహ పీఠాలు చాలా స్థాపించాం, బట్ నథింగ్ ఈజ్ యాక్టివ్. ఇంచేతంటే అహోబత మహత్పాపం కర్తం వ్యవసితామయం అనేటటువంటి జ్ఞానము మిమ్మల్ని ఆపుతుంది. దయచేసి ఆ జ్ఞానాన్ని తొలగించుకోండి. ఓకే, దాని తర్వాత మరి దత్త సాధన ఎలా ఉంటుంది, దత్త సాంప్రదాయం ఎలా ఉంటుంది అన్నది కృష్ణుడే ఇందులో చెప్పాడు. భాగవతము 11వ అధ్యాయం. ఇంచేత ఈ భాగవత 11వ అధ్యాయము, భగవద్గీత, ఈ యాంగిల్లో మెడిటేషన్గా ప్రతిదీ మెడిటేషనే అనేది గుర్తుంచుకోండి. ఇందాక నేను చెప్పింది లెక్చర్ కాదు, మీకు అర్థమై ఉంటే అది ధ్యానం. మీరు ధ్యానం అంటే కళ్ళు మూసు కూర్చోవడం కాదు, ఏడుపు రావాలి మీలో, ఈ ఆవేదన రావాలి. అలాగ 18 అధ్యాయాలకి చెప్పడానికి నేను ట్రై చేస్తాను. వింటూ ఉండండి ప్రతిరోజు, లేకపోతే రోజుకి ఒక సీడీ చొప్పున 18 రోజులు వినండి. నేను శ్లోకం కూడా చదివిస్తున్నాను కదా, మొత్తం పారాయణ కూడా అయిపోతుంది. 1వ అధ్యాయం పారాయణ అయిపోతుంది ఒకరోజు, 2వ రోజు 2వ అధ్యాయం పారాయణ అయిపోతుంది. ఈ ఆధారం మీకు అర్థమవుతుంది ఎలా చేసుకోవాలనేటటువంటిది. మరి నా సంకల్పం ఏంటి అంటే ఈ 18 అధ్యాయాల ధ్యాన సీడీలు, దెన్ ఏకాదశం కూడా నేను చేసేస్తాను. మరి దీంట్లో మీరు మీ కార్యక్రమాలని ఎలా చేసుకుంటారు అన్నది మీ సామర్థ్యం. మీ సామర్థ్యము అంటే మీరు చేయలేరు. గురువు చేయగలడు అనుకుంటే గురువుకి శరణాగతి చెంది అందరికీ వేరువేరుగా బాధ్యతలు అప్పజెప్పి ప్రతి 3 గంటలకు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు మళ్ళీ ఆ కార్యక్రమాలన్నీ మీరు సమీకరించుకోగలిగితే అద్భుతంగా జరుగుతుంది, చాలా అద్భుతంగా జరుగుతుంది. ఓవర్ నైట్ మ్యాజిక్లు జరుగుతాయి. జై గురుదేవ్. ఓకే అమ్మా, అన్నీ చెప్పేశానా? కానీ నేను మాత్రం ఎప్పుడో మధ్యలో పిలిచినప్పుడు మీరు కంగారు పడకండి. పనులు చేస్తున్న వాళ్ళు పనులు చేస్తూ ఉండండి, వినదలుచుకున్న వాళ్ళు వినండి. ఇంకంటే రెండిటికి సమన్వయం కుదరకపోవచ్చు, కానీ సీడీలు తయారవుతాయి కదా. ఇది మాత్రము నూతన మానవ జాతి ఆవిర్భావానికి పరిపూర్ణమైనటువంటి ప్రణాళిక అందజేయబడుతుంది. జై గురుదేవ్.